హరే కృష్ణ. ఈరోజు భక్తి రసామృతం ఈ క్లాస్ 7వ రోజు. ఈ క్లాస్ కు వచ్చిన భక్తులందరికీ ఇస్కాన్ విజయవాడ తరపున ఇదే మన స్వాగతం. హరే కృష్ణ. సో నిన్న మన క్లాస్ లో క్లేశాగ్ని, ఉత్తమ భక్తి అనేది క్లేశాగ్నిని ఎలాగ క్లేశాగ్ని అవుతుంది, ఉత్తమ భక్తి సాధనలో అనే విషయం చర్చించుకున్నాము. హౌ ప్యూర్ డివోషనల్ సర్వీస్ కంప్లీట్లీ ఎరాడికేట్స్ ద మెటీరియల్ మిజరీస్. మనం చూసుకున్నాం ఈ యొక్క పాపపు జీవితమును, ఈ చక్రం ఏదో చక్రం లాంటిది అనమాట. ఇది సైక్లిక్ రియాక్షన్. కూటము, బీజము, పాపము, అప్రారంధము, ప్రారంధము, మళ్ళీ కూటము, ఈ విధంగా సైకిల్ నడుస్తూ ఉంటుంది. శుద్ధ భక్తి అనేది మనం పాటించడం ద్వారా మొట్టమొదటిగా అవిద్య పోతుంది అనమాట. సో వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, ఏది మంచి ఏది చెడు అనేది శాస్త్రం ఆధారంగా మనకి స్థాపన అవుతుంది. కేవలం జ్ఞానం మాత్రమే కాదు, జ్ఞానం అనేది ఈ రోజుల్లో అందరికీ ఉంటుంది, కానీ ఆ జ్ఞానాన్ని పాటించడానికి అవసరమైన శక్తి కూడా వస్తుంది మనకి. దట్ ఇస్ కాల్డ్ వైరాగ్య. సో యూ గెట్ నాలెడ్జ్ అండ్ యూ గెట్ డిటాచ్మెంట్, ఈ రెండు మనకి వస్తాయి. మనం నేను చూసాం అది. సో అవిద్య మనకి బ్రేక్ అయిపోతుంది. కానీ అవిద్య బ్రేక్ అయినా సరే బీజం అంటే పాపపు కోరికలు, వాటిని బీజం అంటారు. పాపపు కోరికలు ఇది ఎలా వస్తాయి? రెండు కారణాలు, ఒకటి అవిద్య, రెండవది కూటం. సైకిల్ వల్ల మనం చూసాము. సో కూటం నుంచి కూడా వస్తుంటాయి అన్నమాట. కూటం అనేది ఆ ప్రారంభం నుంచి వస్తూ ఉంటుంది. సో భక్తి అనేది ముందు ఏం చేస్తుంది? ఈ యొక్క అవిద్యని నిర్మూలిస్తుంది. తర్వాత ఈ అప్రారంధ కర్మలను కూడా నిర్మూలిస్తుంది అన్నమాట. అప్రారంధ కర్మలు అంటే మన బ్యాంక్ అకౌంట్ చెప్పాను. ప్రారంధ అంటే మనకి ఈ జన్మలో మనకి మన దగ్గర మన కర్మఫలాలు బోల్డ్ ఉంటాయి, కొండల్లా ఉంటాయి అన్నమాట. మన కర్మఫలాలు అనేవి పుణ్యం, కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి అవన్నీ అక్యూములేట్ అవుతూ ఉంటాయి. అక్యూములేట్ అవుతూ ఉంటుంది, ప్లస్ కొంత భాగం ఒక ప్రతి జన్మలో వస్తూనే ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ జన్మలో మనకి వచ్చిన మన కోట దాన్ని ఏమంటాము? అది ప్రారబ్ధ కర్మలు అంటాము. పుణ్యకర్మలు, పాపకర్మలు రెండును. అదే విధంగా మన అక్కడ రిజర్వాయర్ లో ఉండే కర్మలను ఏమంటాము? బ్యాంక్ అకౌంట్ లో ఉండే కర్మలను ఏమంటాము? వాటిని అప్రారబ్ధ కర్మలు అంటారనమాట. సో భక్తి చేయడం ద్వారా ఏమవుతుంది? అప్రారబ్ధ కర్మలు, ప్రారబ్ధ కర్మలు రెండూ పోతాయి. అప్రారబ్ధ కర్మలు పోతాయి. ప్రారబ్ధ కర్మలు పోవడం చాలా కష్టం, కానీ ప్రారబ్ధ కర్మలు కూడా మనకి పోతాయి. మనం చూసాం, మనము సీన్ డివోటీస్, వారికి జన్మతా చూసుకుంటే ఎన్నెన్నో అంటే చాలా అన్ఫార్చునేట్, అంటే కొంచెం తక్కువ జన్మలు అయ్యుండొచ్చు, నీచమైన జన్మలు అయ్యుండొచ్చు, ఈ విధంగా ఉండుండొచ్చు. కానీ భక్తి పాటించడం వలన ఈవెన్ లీస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ బికమ్ హైయెస్ట్ క్వాలిఫైడ్. మనం చూసామన్నమాట, భౌతికంగా చూసుకుంటే అంధవిహీనులు, కానీ అందరికన్నా ఆకర్షణగా తయారవుతారు. భౌతికంగా చూసుకుంటే ఏటువంటి చదువు లేని వాళ్ళు, కానీ అత్యంత మేధావులకే నేర్పించే అంతటి శక్తివంతులు అవుతారు. ఆదినాథ్ మహారాజ్ ఎగ్జాంపుల్ చూసాము, బ్లాక్ భక్తి తీర్థ మహారాజ్, కానీ ఈ అట్రాక్టెడ్ ఎవ్రీవన్, ఆల్ వైట్స్ ఆల్సో, అవునా కాదా? సిమిలర్లీ హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ప్రభు జన్మతో చూసుకుంటే ఆయన ఒక థీఫ్, ఒక దొంగ, కానీ ఆయన ఇస్కాన్కి ఎంత సేవ చేశారు నిజంగా చెప్పాలంటే. ఈరోజు ఇస్కాన్ టీవీ మొత్తానికి ఆయనే సంస్థాపకుడు, ఆయనే అంత స్ప్రెడ్ చేశారన్నమాట. సో వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ లైక్ దిస్. శాస్త్రం ఆధారంగా కూడా చూసుకున్నాం. సో ప్రారబ్ధ కర్మలు, అప్రారబ్ధ కర్మలు అన్ని పోతాయి. అవి కూడా దాంతో కూటం కూడా ఉండదు. అప్రారబ్ధ కర్మ లేకపోతే కూటం కూడా ఉండదు. ఆ ప్రొక్లివిటీ అంటే ఆ ప్రవృత్తి కూడా పోతుంది. తర్వాత బీజం అంటే ఏమిటి? బీజం అంటే పాపపు కోరికలు. సో నిన్న అది కూడా పోతుంది. మనం చెప్పుకున్నాం భక్తి సరిగ్గా చేయడం ద్వారా ఏమవుతుంది? పాపపు కోరికలు కూడా పోతాయి. మనం దానికి 6వ స్కందం అజామిల సెక్షన్ నుంచి చూసుకున్నాం అన్నమాట, రైట్? కేచిత్ కేవలయ భక్త్య వాసుదేవ పరాయణ అగం దున్వంతి కాల్చనేయ నిహారమేవ భాస్కర, మనం చూసాం. దట్ మీన్స్ భక్తి అనేది ఆ గడ్డిని మాత్రం కోయడంలా కాదు, గడ్డిని కోస్తా మళ్ళీ బయట గడ్డి పైకి వస్తుంది అనమాట. సో కర్మకాండ, జ్ఞానకాండ అలాంటి అనేవి అలాంటివి. కానీ భక్తి అంటే ఏంటి? కింద నుంచి వేళ్లతో సహా పెకిలించడము, ఒకసారి వేళ్లతో సహా విక్రించేస్తే అప్పుడు మళ్ళీ అది మొలకలెత్తది అనమాట. సో భక్తి ఇస్ కంపేర్డ్ టు దాట్ ప్రాసెస్. పర్మనెంట్ గా భౌతికమైన కోరికలు నిర్మూలిస్తుంది. కోరికలు అనేవి విత్తనాలు అయితే ఆ విత్తనాలని మనం రోస్ట్, డ్రై రోస్ట్ దాన్ని వేపిస్తే ఏమవుతుంది, తర్వాత విత్తనం మొలకెత్తది ఎప్పటికీ. భక్తి అనేది, భక్తి అనే ఆ తీవ్రత, ఆ అగ్నిలో ఈ భౌతిక కోరికలన్నీ మలమల మాడిపోతాయి. అంతేకాదు కొత్త కోరికలు వస్తాయి, భౌతిక కోరికలు పోయి ఆధ్యాత్మిక కోరికలు వస్తాయి. ఎందుకంటే హృదయంలో కోరికలు లేకుండా ఎవరు ఉండలేరు. చెప్తూ ఉంటారు ఆశాహి పరమం దుఃఖం, కోరికలే కష్ట, కోరికల వల్లనే అన్ని దుఃఖాలు అని చెప్పి. కానీ కానీ కోరికల్ని మనం దూరం అవ్వగలమా అంటే అవ్వలేము. కానీ ఏం చేయొచ్చు, భౌతిక కోరికలు అంటే నా నా కోసము, నా స్వార్థం కోసము అనే విషయం దాటికెళ్ళి కృష్ణుడి కోసము, కృష్ణుడి భక్తుల కోసము అనే విషయాన్ని మనము, అనే కోరికలు మనము డెవలప్ చేసుకోవచ్చు. సో డివోటీస్ ఆల్సో ఫిల్డ్ విత్ డిజైర్స్. శ్రీ ప్రభుపాదని తీసుకున్నట్టయితే ప్రభుపాద్ కన్నా కూడా సో ప్రభుపాద్ సో అంబిషియస్. ఒక భౌతికవాది ఎంత అంబిషియస్, అంబిషియస్ తెలుగులో ఏమంటారు, చాలా అత్యాశ, అత్యాశ అనొచ్చు అనమాట. సో అత్యాశ అనే పదము అది ఒక నెగిటివ్ పదం అనమాట. నెగిటివ్ పదం అనేది ఇట్స్ నాట్ సో గుడ్ వర్డ్, అత్యాశ అనేది. ప్రభుపాదం చూసుకున్నట్లయితే ప్రభుపాద కూడా అటువంటిదే, కానీ అది భక్తి జీవితంలో ఉపయోగించినప్పుడు అది మనల్ని పైకి లాగుతుంది. భౌతిక జీవితంలో అత్యాశ అనేది మన కిందకు లాగేస్తుంది, భక్తి జీవితంలో అంటే మోర్ డిజైర్స్ అది మనకి ఇంకొంచెం పైకి తీసుకెళ్తుంది. రైట్, ప్రభుపాద చెప్తారు మై ప్రాబ్లమ్ ఇస్ ఐ కెనాట్ థింక్ స్మాల్ అంటారు అనమాట. నా ప్రాబ్లం ఏంటి, నేను చిన్న చిన్న విషయాలు ఆలోచించలేను. కొడితే ఏడు కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా, అదే విధంగా శ్రీ ప్రభుపాద్ వీ హ్యావ్ సో మెనీ డిజైర్స్ అనమాట. అతను నడుచుకుంటూ వెళ్తారు, వైట్ హౌస్ కనిపిస్తుంది. వైట్ హౌస్ ని చూసి ఏమంటారు ప్రభుపాద్, ఓ ఇదేంటి అంటారు, ఓకే ఇది అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు ఈ వైట్ హౌస్ లో. ఆఫ్టర్ ఆల్ అమెరికన్ ప్రెసిడెంట్ కి ఇంత వైట్ హౌస్ ఉన్నప్పుడు కృష్ణుడికి ఇంకెంత పెద్దది ఉండాలి. సో నాకు ఇటువంటిదే కావాలి అంటారు అనమాట. అంటే మనం అంటాం, మనం అనుకోవచ్చు ఆశకు అంత ఉండాలి కదా ప్రభుజీ అని చెప్పి. ఎస్, తన కోసం అయితే తన చెట్టు కింద ఉండేవారు ఆయన, తన కోసం చెట్టు కింద ఉండేవారు. కానీ కృష్ణుడి కోసం టాప్మోస్ట్, బికాస్ కృష్ణ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో భక్తులు అనే వాళ్ళకి కోరికలు ఉండవని కాదు, నో దే హ్యావ్ సో మెనీ డిజైర్స్. కానీ ఏం డిజైర్స్, కృష్ణుడికి సేవ చేయాలనే డిజైర్స్ అనమాట. సో 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 భక్తి అనేది బీజం ఆ భౌతిక కోరికల్ని నిర్మూలించి దాని సబ్స్టిట్యూట్ గా ఆధ్యాత్మిక కోరికలు పెడుతుంది. సో ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు నిన్న, ప్రభు మన సాధనా స్థాయి, సాధనా భక్తి స్థాయిలో మన నామం శుద్ధనామం కాదు, మంది నామాభాస అంటే అపరాధాలతో, అపరాధాలతో కలిసి ఉన్న నామం అనమాట. సో ఈ స్థాయిలో కూడా అంటే ఇప్పుడు ఎవరో మాతాజీ తెనాలి నుంచి అడిగినట్టున్నారు, బాలేశ్వర్ మాధవి దేవిదాసి. సో ఆవిడేమడిగిందంటే మనం ఇంకా శుద్ధనామం స్థాయికి రాలేదు కదా ప్రభు, కానీ మన స్థాయిలో అంటే మన మన స్థాయిలో జపం చేసినా సరే ఈ యొక్క బీజాలు పోతాయా అని అడుగుతుంది అనమాట, కామ కోరికలు పోతాయా అని చెప్పి. సో ద ఆన్సర్ ఇస్ సేమ్, ఆన్సర్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్. ద ఆన్సర్ ఇస్ లైక్ దిస్, మన కామకర్మ బీజాలు అంటారు వాటిని. కామకర్మ బీజాలు అనేవి ఒక జన్మ సంబంధించినవి కాదు, అన్నెన్నో జన్మలకు సంబంధించినవి ఉంటాయి. సో వాటిల్లో కూడా కొన్ని కొన్ని ఆ యొక్క కోరికలు చాలా గాఢంగా ఉంటాయి, దే ఆర్ టూ ఇంటెన్స్, కొన్ని కొన్ని తక్కువ ఇంటెన్స్ గా ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూనో, సో అట్రాక్షన్ ఫర్ ఆపోజిట్ సెక్స్, కామకర్మ బీజములు అనేవి. సో అవి అవి ఎన్నెన్నో జన్మల నుంచి, మనం కొన్ని లక్షల కోట్ల జన్మల నుంచి అవే కార్యాలు చేసాము. స్త్రీకి పురుషుడు ఆకర్షణ, పురుషుడు స్త్రీ ఆకర్షణ ఇలాంటివి. సో ఇటువంటి కోరికలు అంత, ఇటువంటి కామవాసనలో అంత ఈజీగా పోవు, వాటికి చాలా చాలా సమయపడి ఎంతో తీవ్రతగా జపం ఎంతో తీవ్రంగా భక్తి చేస్తే తప్ప పోవు. ఎంతో తీవ్రంగా చేసినా సరే కొన్నిసార్లు యూనో అది వాటిని మనము ఫేస్ చేయక తప్పదు అది. సో అందుకని సమ్టైమ్స్ ఈవెన్ సన్యాసిస్ వాళ్ళు సాధనలో తేడా ఉండకపోవచ్చు, అయినా అంత తీవ్రంగా ప్రయత్నించినా సరే కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఆశ్రమం చేంజ్ చేయాల్సి వస్తుంటుంది, మనం చూస్తూ ఉంటాము. సమ్టైమ్స్ దే హ్యావ్ టు ఫేస్ ఇట్. సో ఆ యొక్క కామ కోరికలు, ఆ బీజం అనేది అది తీవ్రత బట్టి ఉంటుంది. కొన్ని కొన్ని అది ఒకటి రెండు జన్మలకు సంబంధించిన అయ్యుండొచ్చు, అది వేగంగా పోతాయి అవి. సో మన స్థాయిలో కూడా మనం చూసినట్లయితే కొన్ని కొన్ని మన కోరికలు, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా మనం చెప్పినా సరే, సో మన భక్తిలోకి వచ్చి కొన్ని సంవత్సరాలు అయింది, మొదట్లో ఎన్నెన్నో ఉన్నాయి, మనం చూసినట్లయితే చాలా చాలా వాటిని మనం అధిగమించాము ఆల్రెడీ, కానీ కొన్ని కొన్ని వాటిని ఇంకా అధిగమించలేదు. సో వాటికి మన తీవ్రత పెంచుకోవాలి. ఏకాదశి రోజు నాడు 64 మాదాలు జపం చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్పండి? బికాస్ ఏకాదశి డేస్ యూ చాట్ 64 రౌండ్స్, యూనో అటెంటివ్లీ ఆ హరినామము చాలా ప్రభావం చూపిస్తుంది అన్నమాట, మన యొక్క కామ కోరికలు చాలా దూరం అయిపోతాయి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్, ఫాస్టింగ్, ఇంక్రీజింగ్ చాంటింగ్, యూనో డిటీ వర్షిప్, ఇవన్నీ చాలా ప్రభావం చూపిస్తాయి. మనం చెప్పుకున్నాం కదా భగవంతుని యొక్క దర్శనం, ముఖారవిందం, భగవంతుని యొక్క అనురెప్పలు చూస్తే ఏమవుతుంది, మనలో కామ కోరికలు పోతాయని చెప్తాం అన్నమాట. సో సమ్ డిజైర్స్ ఆర్ లిటిల్ లెస్ ఇంటెన్స్, అవి ఫస్ట్ కొంచెం ఎర్లీగా పోతాయి. అంటే ఈవెన్ మనము నామాభాస స్థాయిలో కూడా కొన్ని కోరికలు పోతాయి, కానీ కొన్ని కొన్ని ఉంటాయి చూసారు కామ కోరికలు, అవి చాలా గాఢంగా ఉంటాయి, వాటికి చాలా తీవ్రతతో ఇంటెన్స్ గా భక్తి చేస్తే తప్ప అది దూరం అవ్వ అన్నమాట. లైక్ దాట్ అట్లీస్ట్ మనము ఆల్రెడీ ఉన్నాయి వాటికి కొత్త యాడ్ చేయకూడదు, వీలైన ద్వారా తగ్గించుకోవాలి తప్ప. వీలైనంత వరకు తగ్గించుకోవాలి తప్ప మనం కొత్తవి యాడ్ చేయకూడదు అన్నమాట. సారీ, హెడ్ షేవ్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ ద ఏసీ. సో దిస్ ఇస్ వన్ క్వశ్చన్. దీన్ని ఇంకొక క్వశ్చన్ అడిగి ఉన్నారు, భక్తి గురించి అడిగారు, జ్ఞాన కర్మాది అనావృతము, అంటే సో భక్తికి జ్ఞానానికి సంబంధం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారన్నమాట. ఇక్కడ చూడండి, భగవంతుని పట్ల మనకి ఆకర్షణ పెంచే, సో జ్ఞాన ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ భక్తి ఆ రకంగా చూసుకుంటే. అంటే మనం ఇప్పుడు చదువుకుంటుంది ఇది జ్ఞానమే, కానీ ఇది ఏ జ్ఞానం? ఇది భక్తి జ్ఞానం ఇది. సో ఈ జ్ఞానం వలన మనకి హృదయంలో, ఈ జ్ఞానం మన హృదయాన్ని పరిశుద్ధం చేసి కృష్ణుడి పట్ల మనకి ఇంకా ఆకర్షణ పెంచుతూ ఉంటుంది. సో భగవద్గీత జ్ఞానం కానీ భాగవత జ్ఞానం కానీ దట్ యాక్చువల్లీ ప్రమోట్స్ భక్తి, రైట్? సో జ్ఞాన కర్మాది అనావృతం అని చెప్పినప్పుడు ఆ జ్ఞానం ఏం జ్ఞానం? అది ఇంపర్సనల్ నాలెడ్జ్, అదొక అండర్స్టాండింగ్. అంటే భగవంతుని భక్తికి ప్రోత్సాహం అందించని జ్ఞానం అన్నమాట, అటువంటి జ్ఞానం మనకు అవసరం లేదు. రెండవది జ్ఞాన కర్మాది అనావృతం అన్నప్పుడు, అంటే ఇంకొక అదొక అండర్స్టాండింగ్, ఇంకొక అండర్స్టాండింగ్ ఏంటంటే టు థింక్ ఓన్లీ జ్ఞాన, కేవలము ఆ నాలెడ్జ్ ఓన్లీ, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ భగవంతు సంబంధించిన జ్ఞానమైనా సరే, కేవలమును జ్ఞానం సంపాదించడం పట్లే మనం ఎక్కువ చూపించి ఆ జ్ఞానాన్ని అప్లై చేయకపోతే అప్పుడు దట్ మీన్స్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ద జ్ఞాన ఆస్పెక్ట్ మోర్ దాన్ ద సేవా ఆస్పెక్ట్. ఆ సేవా భావ, సేవా ఎలిమెంట్ కన్నా జ్ఞాన ఎలిమెంట్ ఎక్కువ మనము ఎంఫసైజ్ చేస్తే అది కూడా జ్ఞాన ఆవృతం అవుతుంది. బట్ ఇన్ జనరల్ జ్ఞాన కర్మాది అనావృతం అంటే ప్రాపర్ సింపుల్ గా ఏం చెప్తారంటే దట్ మీన్స్ ఇంపర్సనల్ నాలెడ్జ్ అని చెప్తారన్నమాట. అంటే భగవంతుని భక్తికి సంబంధించని జ్ఞానాలు ఎన్నెన్నో ఉన్నాయి, కర్మ మీమాంస, ధ్యాన, యోగ, న్యాయ, దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ ఆఫ్ నాలెడ్జ్. మన స్థాయిలో చెప్పాలనుకుంటే ఇదంతా పూర్వీకులకు ఎక్కువ వర్తిస్తుంది. ఈ రోజుల్లో జ్ఞానం అంటే వి డోంట్ నో ఎనీథింగ్, సో అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ భగవద్గీత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గీత, భాగవతము, భక్తుల సామరసింధు, ఇది కూడా జ్ఞానమే కదా, ఈ శ్లోకాలు జ్ఞానము. దిస్ జ్ఞాన ఇస్ ఇంపార్టెంట్. ఈ జ్ఞానం మనకు అవసరం, ఎందుకంటే ఇది మనలో కన్విక్షన్స్, మనలో దృఢ నమ్మకాన్ని ఇంకొంచెం ధృవీకరిస్తుంది అన్నమాట. మనకి ఇంకొంచెం మన భక్తి మార్గాన్ని ఇంకొంచెం క్లియర్గా చూపిస్తుంది ఈ జ్ఞానం అనేది. ఈ జ్ఞానం అనేది ఒక వెలుతురు లాంటిది, మనం వెళ్తున్న మార్గము సరైనదా కాదా అని మనకు చూపిస్తుంది. సో దిస్ నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం వదులుకోకూడదు. సో జ్ఞాన కర్మ ధ్యానావృతం అన్నప్పుడు ఆ జ్ఞానం, ఈ జ్ఞానం ఒకటి కాదు, అది వేరు. ఓకే. సో ఇంకొక క్వశ్చన్ అడిగి ఉన్నారు, దట్ ఈజ్ శరీరము ఆత్మ వాటి గురించి ఒక ప్రశ్న అడుగున్నారు అనమాట. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? దీనికి నేను భగవద్గీత, నేను నా భాగవత శ్రవణోత్సవంలో ఆల్రెడీ అట్ లెంత్ డిస్కస్ చేశాను, బట్ స్టిల్ ఐ విల్ స్పీక్. చూడండి, మన శరీరము మనం మరణించిన తర్వాత మన యొక్క సటల్ బాడీ, రైట్? సో గ్రాస్ బాడీ, సటల్ బాడీ. సో మన యొక్క సటల్ బాడీ అంటే సూక్ష్మ శరీరం అనమాట. మన సూక్ష్మ శరీరంతో మన యొక్క చనిపోయిన తర్వాత మన యొక్క కర్మ ఫలాలు అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, రైట్? సో అప్రారబ్ధ కర్మ. తర్వాత ప్లస్ మనము, సో మనం చేసిన ప్రతి కార్యము, అంటే మంచి కార్యం కానీ చెడ్డ కార్యం కానీ, మనం చెప్పుకున్నాం కదా, ఏ కార్యం చేసినా సరే, పుణ్యకారమైనా పాపకారమైనా సరే, దానికి రెండు రిజల్ట్స్ వస్తాయి. ఒకటి ద రియాక్షన్, అంటే పుణ్యకార్యానికి పుణ్యకర్మ ఫలాలు, పాపకార్యానికి పాపకర్మ ఫలాలు. సో ఇది ఒక రియాక్షన్. రెండవ రియాక్షన్ ఏంటి, పుణ్యకార్యానికి ప్రొక్లివిటీ, అంటే ప్రొక్లివిటీ అంటే ప్రవృత్తి, ప్రవృత్తి కాదు, దాన్ని ఏమంటారు, పాపపు ప్రవృత్తి, పుణ్యపు ప్రవృత్తి, రైట్? సో ఆ ప్రవృత్తి కూడా ఉంటుంది. ఆ ప్రవృత్తి అనేది ప్రవృత్తి ప్లస్ ఆ కోరికలు. ఆ ప్రవృత్తి నుంచి పాప ప్రవృత్తి నుంచి పాప కోరికలు పుడతాయి, పుణ్య ప్రవృత్తి నుంచి పుణ్య కోరికలు పుడతాయి. ఇవన్నీ మనకి ఈ ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. అవి ఈ లోకంతో ఎంత అవ్వవు, ఎందుకంటే బాడీ డైస్, సటిల్ బాడీ, సూక్ష్మ శరీరము నీ ఆత్మతో పాటే వెళ్తుంది. ఆ సూక్ష్మ శరీరంలో ఈ అన్ని బీజాలు ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్తూ ఉంటాం కదా, అది ఎలా వెళ్తుందంటే ఈ యొక్క సూక్ష్మ శరీరం బట్టే. సూక్ష్మ శరీరం ఎటువంటి కోరికలు ఉన్నాయి, అటువంటి కోరికలు బట్టి అటువంటి శరీరం నువ్వు దొరుకుతుంది. అందుకనే దట్ మీన్స్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ టూ లస్టీ పర్సన్, అంటే లస్టీ అంటే ఏంటి, కామపిశాచి అనుకోవచ్చు, కామపిశాచి అయ్యనుకోండి, వాడికి ఎప్పుడు అదే ఆలోచన ఉంటుంది, అంటే ఎన్నెన్నో కోరికలు, కొన్ని లక్షల కోట్ల కోరికలు ఉంటాయి. అటువంటి వారికి ప్రకృతి ఏం చేస్తుంది, నీ సటల్ నీ సూక్ష్మ శరీరంలో ఎన్ని కొన్ని లక్షల కోట్ల కోరికలు ఉంటాయి, ఆ కోరికలు ఏ కోరికలు మెజారిటీగా ఉన్నాయో చూసి అటువంటి శరీరం ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ కాన్షియస్నెస్. ఇప్పుడు నీ సూక్ష్మ శరీరంలో కామ కోరికలు విపరీతంగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమిస్తుంది, ప్రకృతి నీకు ఒక పావురం శరీరం ఏదో ఇస్తుంది అనమాట, కోతి శరీరం ఇస్తుంది. ఎందుకంటే మనిషి శరీరం అన్న తర్వాత మనిషి శరీరము ఈ యొక్క ఈ కామానికి ప్రత్యేకం కాదు, అది మనిషి అనేవాడికి ఒక కెపాసిటీ ఉంటుంది అంతకు మించి. అదే కోతులు, నెక్స్ట్ పావురాళ్ళు. పావురాలు అంట రోజుకి 40 సార్లు సంభోగిస్తాయంట, మనిషి అనేవాడు చచ్చిపోతాడు. సో కాబట్టి అంత విపరీతమైన కోరికలు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, అటువంటి శరీరాలు వస్తాయి. మనిషి జన్మ అనేది ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు వాంట్ టు స్లీప్ సో మచ్, ఎక్కువ నిద్రపోవాలనుకుంటున్నావు, అప్పుడు నువ్వు అంటార్కిటికలో ఒక పోలార్ బేర్ అవుతావు అనమాట. సిమిలర్లీ, యు ఆర్ టూ మచ్ బిహైండ్ రజోగుణ, అప్పులో సింహం అవుతావు అనమాట. మనిషి శరీరం అనేది దేనికి ప్రత్యేకము, మనిషి శరీరం అనేది ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోవడానికి ప్రత్యేకం అనమాట. దట్ ఈస్ ద యూనిక్నెస్. వేరే ఏ విషయంలోనే మన జంతువులతో పోటీ పడలేము, మనకన్నా జంతువులు చాలా విషయాల్లో ఇంటెలిజెంట్, బట్ ఈ విషయంలో మాత్రము హ్యూమన్ బీయింగ్ స్పెషల్ అనమాట. సో మనిషి జన్మ మనకు వచ్చింది, కానీ ఈ జన్మలో నువ్వు ఎటువంటి పనులు చేస్తావో అటువంటి కర్మఫలాలు అనుభవిస్తావు, మరి అటువంటి ప్రవృత్తి ఏర్పరచుకుంటావు. ఆ ప్రవృత్తికి అనుసారంగా అటువంటి మీకు పాపపు కోరికలు, బీజం అంటే విత్తనం అనమాట, విత్తనం నుంచే మొలక వస్తుంది, అంటే పాపపు కోరికల నుంచి పాపపు కార్యములు వస్తాయి అన్నమాట, పాప కర్మలు వస్తాయి. సో సటిల్ బాడీలు ఇవన్నీ స్టోర్ అయి ఉంటాయి. సో యాక్చువల్గా యమదూతలు కూడా, యమదూతలు అనేవాళ్ళు భౌతిక వ్యక్తులే. యమదూతలు ఆత్మను ముట్టుకోలేరు, ఆత్మ అనేది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక ఒక ఆధ్యాత్మిక వస్తువుని భౌతికమైన మనుషులు ఎలా తీసుకెళ్ళగలరు చెప్పండి. సో యమదూతలు ఎప్పుడు ఆత్మను తీసుకెళ్ళలేరు. యమదూత నీ సూక్ష్మ శరీరాన్ని తీసుకెళ్తుంది. యమపాశం అంటాం కదా, యమపాశం అనేది ఆత్మకు కాదు, ఆత్మకి యమపాశం పనిచేయదు. ఆత్మ అనేది ఆధ్యాత్మికము, సో వాళ్ళు యమపాశం అనేది ఆ సూక్ష్మ శరీరానికి గాలమేస్తారనమాట. ఆత్మ అనేది సూక్ష్మ శరీరానికి ఆసక్తి ఉంటుంది కాబట్టి ఆ సూక్ష్మ శరీరం లాక్కొని వెళ్తున్నప్పుడు ఆత్మ తన మట్టుకు తను వెళ్ళిపోతుంది ఆ యొక్క యమదూతుల వెనక. ఎందుకంటే అది అనుకుంటుంది, ఓ నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అనుకుంటుంది. ఎందుకు? నేను అది నేను ఆ సూక్ష్మ శరీరం అనుకుంటుంది అది ఆత్మ. సో ఆత్మ మిస్ ఐడెంటిఫైస్ విత్ ద సటిల్ బాడీ, కాబట్టి సటిల్ బాడీని లాక్కెళ్ళినప్పుడు ఆత్మ కూడా తన వెనకాతలే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది సో దట్ ఈస్ హౌ యాక్చువల్లీ హ్యాపెన్స్. కాబట్టి భక్తి జీవితంలో మనం తీవ్రతగా భక్తి చేస్తే, ఎంత తీవ్రతగా భక్తి చేస్తే అంత మన కామ కోరికలు ఆ బీజాసు అవి పూర్తిగా మాడి మసైపోతాయి అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ కృష్ణ సేవకు సంబంధించిన ప్రవృత్తి ఏర్పడుతుంది. యువర్ డిజైర్స్ బికమ్ కంప్లీట్లీ స్పిరిచువలైజ్డ్, అంటే పూర్తిగా అవి ఆధ్యాత్మికమైన కోరికలే మిగులుతాయి. మనం మృత్యు సమయం ఆసన్నమయ్యేసరికి మన జీవితంలో వేరే ఏం కోరికలు మిగలకూడదు కృష్ణుడి సేవ తప్ప. శ్రీల ప్రభుపాదుల వారికి అతని యొక్క లాస్ట్ డేస్ చూసినట్లయితే ప్రభుపాదుల వారిని చూడడానికి తన గురుబాయిలు వస్తారనమాట. నారాయణ మహారాజు, చాలా మంది మహారాజులు వస్తారు. ప్రభుపాద అడుగుతారు, అభయ చరణ అరవింద భక్తి వేదంత స్వామి అంటారు. భక్తి వేదంత స్వామి మీ ఆఖరి కోరికలు ఏమిటని అడుగుతారనమాట. వాట్ ఆర్ యువర్ ఫైనల్ డిజైర్స్? అని ప్రభుపాదుల వారు ఏమని సమాధానం చెప్తారు? కిచ్చు ఇచ్చా నై, నో మోర్ డిజైర్స్. దట్ మీన్స్ ప్రభుపాద్ ఇస్ వెరీ క్లియర్, ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ టు గాడ్హుడ్, నేను భగవంతు ధామానికి చేరుకుంటున్నాను, నాకు ఈ లోకంతో ఇంక సంబంధం లేదు. ప్రభుపాద్ చాలా కష్టపడ్డారు తను బతుకున్నంత కాలము. ఎన్నో మందిరాలు కట్టాలి, భక్తులు పెరగాలి, నెక్స్ట్ సంస్థకు డబ్బులు రావాలి, అన్ని రకాలుగా ఆలోచించారు. అంటే ఒక 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 బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు ఒక రకంగా, అంటే భౌతికంగా చూస్తే అలా ఆలోచించాడు. కానీ తేడా ఏంటి, ఆ బిజినెస్ మ్యాన్ అనేవాడు అలాగా అంత కష్టపడినప్పుడు ఎంత కష్టపడుతూ ఉంటే అంత ఆసక్తులు అయిపోతాడు అనమాట. తర్వాత చనిపోతున్నప్పుడు వదలడానికి ఏడుస్తాడు ఇష్టపడ్డు, ఓ ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఇప్పుడు దీన్ని విడిచి వెళ్ళిపోవాలా అని చెప్పి. వాల్ట్ డిస్నీ, డిస్నీ కంపెనీ ఓనర్, అతను ఎంతో సంపాదించాడు. చనిపోతున్నప్పుడు కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు డాక్టర్లకు ఇస్తారనమాట. ఏమని, చనిపోయిన వ్యక్తులను తిరిగి బయటికి రప్పించే మందు ఏదో కనిపెట్టండి అని చెప్పి. నా శవాన్ని కాల్చొద్దు, పూడ్చిపెట్టద్దు, నా శవాన్ని భద్రపరచండి, నెక్స్ట్ ఈ డబ్బులు తీసుకోండి, రీసెర్చ్ చేయండి అంటే. అతను చనిపోక ముందే రీసెర్చ్ స్టార్ట్ చేస్తాను అనమాట, ఏదో విధంగా నన్ను మళ్ళీ బతికించండి అని చెప్పి, అంటే నన్ను చనిపోకుండా చేయండి అని చెప్పి. ఆయన చనిపోతారు, చనిపోయిన తర్వాత కూడా డాక్టర్లు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎంత రీసెర్చ్ చేస్తున్నా సరే చనిపోయిన వ్యక్తి తీసుకురాలేరు కదా. దట్ పర్సన్ ఇస్ సో అటాచ్డ్ అనమాట, చివరికి తన చుట్టాలి అంటారు, బాబు ఈ శవాన్ని తీసుకెళ్ళరా బాబు అని చెప్పి, కంపు కొడుతుందని చెప్పి. సో భౌతిక వ్యక్తి ఎంత కష్టపడితే, ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ ఆసక్తుడు అవుతాడు. తర్వాత అవి విడిచిపెట్టి వెళ్ళాలంటే అతనికి ఇంకా బాధేస్తుంది. కానీ ప్రభుపాదుల వారు చూసుకున్నట్లయితే ఒక భౌతికవాది ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించారు, అంతకన్నా ఎక్కువ సామ్రాజ్యాన్ని ప్రభుపాదు స్థాపించారు, వరల్డ్ ఆర్గనైజేషన్ స్థాపించారు. అయినా సరే ప్రభుపాద్ ఇస్ సో డిటాచ్డ్, ప్రభుపాద్ జీరో, నో డిజైర్స్ అనమాట. భీష్మ పితామహ కూడా మనం చూసుకున్నాం. సో భీష్మ పితామహ ఎన్నెన్నో యుద్ధాలు, రాజనీతి, ఇది అది అన్నీ ఉన్నాయి, కానీ ఆ చివరి విషయం వచ్చేటప్పటికి కంప్లీట్గా మొత్తం అన్ని విడిచిపెట్టి కేవలం తాను కృష్ణుడు దాసునని చెప్పి కృష్ణుడిని ఆ పార్థసారథి రూపంలో చూసుకుంటే అతను ప్రాణం విడిచిపెడతాడు అన్నమాట. సో అంటే మనం మృత్యు సమయంకి వచ్చేసరికి మనలో భౌతిక కోరికలు ఏమీ మిగలకూడదు. అంటే మృత్యు అనేది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా రావచ్చు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఇంటెన్సిఫై అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం ఎంత భక్తి జీవితాన్ని మనము తీవ్రంగా చేస్తే ఈ కర్మ ఫలాలు మరియు ఈ కర్మ కోరికలు, ఈ కామ కోరికలు అవన్నీ పోతాయి, రైట్? మన ఆత్మ, మన సటల్ బాడీ కంప్లీట్గా కృష్ణుడు ఆలోచనలు మరియు కృష్ణుడి సేవకు సంబంధించిన ఆలోచనలతో నిండిపోవాలి. చూడండి, మనం అందరం ఉన్నాము, మనిషి అనే ప్రతి ఒక్కడు మనసులో నిరంతరము, మనం నిద్రపోతున్నా సరే మన మనసు నిద్రపోదు, నిరంతరము మనము ఆలోచిస్తూ ఉంటాం. నిద్రలో కూడా మన ఇంద్రియం ఏదైనా పనిచేస్తుందంటే కేవలం మనసు మాత్రమే, మిగతా అన్ని ఇంద్రియాలు నిద్రపోతున్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో బట్ అవర్ మైండ్ ఇస్ ఎవర్ యాక్టివ్, కాబట్టి మనసు అన్నాక వందల కొద్ది ఆలోచనలు ఉంటాయి. అందుకే మనం కృష్ణుడి సేవలో మనము ఏదో ఒక సేవ, ఫిక్స్ సేవ తీసుకోవడం ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అంటే ఎలా ఉండాలంటే అది మనకి నిద్రపోనివ్వకూడదు, అలా ఉండాలి ఛాలెంజింగ్ టాస్క్. అలా ఛాలెంజింగ్ టాస్క్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దెన్ వీ అప్పుడు రాత్రి పగలు మనకి దాని గురించి ఆలోచనలు వస్తాయి. ఓ మా ప్రభుజీ చెప్పారు నన్ను 500 పుస్తకాలు భగవద్గీత పంచమని చెప్పారు మ్యారథాన్ లో, 500 ఎలా పంచాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, జన్మాష్టమి నాకు 100,000 రూపాయలు టార్గెట్ ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చెయ్యాలి అని చెప్పి. సో వీ టేకప్ సంథింగ్ విచ్ ఇస్ హై, చాలా పెద్ద సేవ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అదర్వైజ్ మామూలు టైంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలో కూడా తెలియదు. ఆ కృష్ణ నన్ను నీ సేవలో ఉపయోగించు అంటాం అన్నమాట. కానీ మనం ఒక ఛాలెంజింగ్ టాస్క్ మనకి అథారిటీస్ ఇచ్చినప్పుడు సీనియర్ డివోటీస్ చెప్తారు, లైక్ భక్తి సిద్ధాంత సరస్వతి అందరికి చెప్పారు. ఏమని చెప్పారు, అందరికి చెప్పారు, తనని కలిసిన ప్రతి ఒక్కరు చెప్పారు, దయచేసి పాశ్చాత్య దేశం వెళ్ళండి, ఇంగ్లీష్ లో ప్రచారం చేయండి, పుస్తకాలు పంచండి అని చెప్పి. కేవలం ప్రభుపాదికి మాత్రమే చెప్పలేదు ఆ విషయము, కానీ ప్రతి ఒక్కరు తమ తమ సిన్సియారిటీ బట్టి తమ అథారిటీస్ చెప్పిన విషయాన్ని తీసుకుంటారు అన్నమాట. 100 క్లాసులో ఉంటారు, మనం చెప్తాం ఒక విషయము, అందులో కొంతమంది వింటారు, కొంతమంది సీరియస్ తీసుకుంటారు, కొంతమంది సరే ఇంకెవరు చేస్తారు అనుకుంటారు, కొంతమంది మాత్రమే ముందుకు వస్తారనమాట. సో దే గట్ హైయెస్ట్ మర్సీ, వాళ్ళకి అందరికన్నా ఎక్కువ కృప దొరుకుతుంది, రైట్? అప్పుడు కానీ అది మనం చేయగలమో లేదో మనకే తెలియదు. సో అప్పుడు మనం ప్రయత్నిస్తూ ఉంటాము, కృష్ణుడి దగ్గరికి వెళ్తాము, కృష్ణుడిని వేడుకుంటాము, అప్పుడు మనం కృష్ణుడి కోసం ఏడుస్తాం అనమాట. అంటే కళ్ళని నీళ్ళు వస్తాయి అప్పుడు, అదర్వైజ్ ఎందుకంటే యూఆర్ హెల్ప్లెస్. ఓ కృష్ణ నన్ను, నాకు ఇచ్చారు సేవ కానీ నాకేమి రాదు, కృష్ణ నువ్వే నాకు దారి చూపించు అని అప్పుడు తీవ్రంగా కృష్ణుడి దగ్గర మనం వేడుకోగలం అనమాట. బట్ యూ డోంట్ టేక్అప్ ఎనీ ఛాలెంజింగ్ సర్వీస్. మనం ఏది ప్రభుపాద వారి కోసం, గురువుని కోసం ఏదైనా ఛాలెంజింగ్, మన అథారిటీస్ కోసం ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోకపోతే దెన్ అంటే ఆ సరెండర్ అంత మనకి, అంటే అంత ఈజీగా సరెండర్ మనకి రాదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జీపీసీ వచ్చేసి ఓకే విజయవాడ 100,000 పుస్తకాలు పంచు అని చెప్పింది అనుకోండి మాట వరుసకి. సో ఇఫ్ ఐ యాక్సెప్ట్ ఇట్, అంటే నా తెలివితేటలు ఉపయోగించినా సరే 1,000-2,000 బుక్స్ పంచుతానేమో, 100,000 అంటే ఇప్పుడు ఎలా అవుతుంది అవ్వాలి చెప్పండి. వాట్ డూ థింగ్ ఐ విల్ డూ? ఫస్ట్ థింగ్ మనం రోజు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమి వేడుకుంటామో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ వేడుకుంటాం, కృష్ణ దయచేసి నువ్వే దారి చూపించి, నా వల్ల కాదు అని చెప్పేసి లిటరల్ గా భగవంతుడి ముందు ఏడుస్తాం అన్నమాట. అప్పుడు మనకు తెలియకుండానే కృష్ణుడు ఎవరో ఒకరు పంపిస్తారు అనమాట. ఆవరు మనకే టాలెంట్ ఇస్తారు, ఒక ఐడియా ఇస్తారు, ఏదో ఒకటి అవుతుంది మొత్తానికి, రైట్? బైక్ సో నేను ఐఎమ్ ఆన్సరింగ్ ద క్వశ్చన్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ యొక్క మన జీవితంలో ఈ యొక్క కామ వాసనలు కామ కోరికలు ఇవన్నీ పోవాలి అంటే, ఇవి ఏదో మనము పోవాలనుకుంటే పోవు. మనం ఏం చేయాలి, వాటిని రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? కృష్ణ కోరికలు కృష్ణ వాసనలు, కామ కోరికలు కామ వాసన నుంచి కృష్ణ వాసనలు కృష్ణ కోరికలు. సో వీ షుడ్ టేకప్ సమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరూ నా వల్ల ఏమవుతుంది అనుకుంటే, అంటే అప్పుడు కృష్ణుడి యొక్క కృపని తక్కువ చేసి మాట్లాడుతున్నట్లే, ఓ ప్రభుజీ నేను ఒక ఆఫ్టర్ ఆల్ హౌస్ వైఫ్ని, ఐమ్ జస్ట్ లైక్ నార్మల్ హౌస్ వైఫ్, చదువుకోలేదు, ఏదో పూలు కొట్టమంటే కొడతాను తప్ప, లేకపోతే సండే ఫిష్కి వచ్చి ఏదో 4 బంగాళాదుంపలు క్యారెట్ కొయ్యమంటే కోస్తాను తప్ప నా వల్ల ఏమవుతుంది అనుకుంటే, దట్ మీన్స్ అంటే కృష్ణుడు మన చేత చేయించుకోలేడా? అంటే కృష్ణుడి కెపాసిటీ కన్నా కూడా నీ వీక్నెసెస్ స్ట్రాంగా? డస్ కృష్ణ డజంట్ హ్యావ్ దట్ మచ్ పవర్? కృష్ణుడి దగ్గర అంత శక్తి లేదా నీ వీక్నెసెస్ నుంచి పైకి తీసుకొచ్చి నిన్ను హీరో చేసే, నిన్ను హీరోయిన్ చేసేంత శక్తి లేదా భగవంతుని దగ్గర? వై నాట్? ఐ రిమెంబర్ మన బంకీంరాయ్ ప్రభు విజయవాడకు వస్తూ ఉంటారు. సో హిజ్ మదర్ నెల్లిమర్రలో ఉంటారు, షీఈస్ ఏ ఆఫ్టర్ ఆల్ సింపుల్ లేడీ, అన్ఎడ్యుకేటెడ్ లేడీ. ఆవిడించి 500 మంది ప్రచారం చేస్తున్నారు, ఒక్కరు స్త్రీ రైట్. సో కృష్ణ, సో 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 మన ఉత్సాహమే మనకి మన సంఖ్యలు, మన ఉత్సాహం, మన మనము మనము మనల్ని మనము తక్కువ అంచనా వేసుకుంటాము, మరియు కృష్ణుడి యొక్క పవర్ని మనం తక్కువ అంచనా వేయడం వలన మనము అడుగు ముందుకేయాలని భయపడతాం. ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేస్తాం అన్నమాట. బికాస్ వి అండర్ ఎస్టిమేట్ కృష్ణాస్ పవర్, కృష్ణాస్ ఎంపవర్మెంట్. ప్రభుపాదులు వారు అంటే అఫ్ కోర్స్ అందులో వ్యక్తులది తప్పని కాదు, లీడర్స్ కూడా. ప్రభుపాదులు వారు అంతటి విశ్వాసాన్ని ఇవ్వగలిగారు, అది ప్రభుపాద గొప్పతనం. అంతటి విశ్వాసాన్ని ఇవ్వగలిగారు కాబట్టి ప్రభుపాద శిష్యులు మా వల్ల ఏమవుతుంది అని ఏ రోజు అనుకోలేదు. లేకపోతే ముగ్గురు కుటుంబాలు, శ్యామ్ సుందర్ ప్రభు, మాలతీ మాతాజీ, గురుదాస్ ప్రభు, నెక్స్ట్ యమునా మాతాజీ, మరియు ముకుంద ప్రభు, జానకీ మాతాజీ, ముగ్గురు గృహస్థులు. వాళ్ళ భక్తి జీవితంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, నాట్ ఈవెన్ ఫుల్ 2 ఇయర్స్. వాళ్ళని వెళ్ళి ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ బీటిల్స్ వాళ్ళకి ప్రచారం చేయండి చెప్తే వాళ్ళు ధైర్యంగా వెళ్ళిపోయారు. మా వాళ్ళు ఏమవుతుందని అడగలేదు వాళ్ళు. అంటే ప్రభుపాద వారికి ఎంతటి విశ్వాసాన్ని ఇచ్చారు నిజంగాన. అంటే ప్రభుపాద, దట్ ఈస్ ప్రభుపాద కెపాసిటీ. అంటే ఆయన హృదయంలో అంతటి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన అంతటి విశ్వాసాన్ని ఇవ్వగలిగారు ఆయన. రెండవది, వీళ్ళు కూడా అంత గొప్ప అనమాట, ప్రభుపాద శిష్యులు కూడా అంత గొప్ప వాళ్ళు. అంటే దే హ్యావ్ సో మచ్ ఫెయిత్ ఆన్ ప్రభుపాద. ప్రభుపాద ఎంత విశ్వాసం ఉందని ప్రభుపాద చెప్పారంటే అయిపోతుంది అంతే, దే కుడ్ డూ ఇట్. సో మనము సో వీ హ్యావ్ టు ఫిల్ విత్ కృష్ణ. ప్రతి ఒక్కరూ మనము మన స్థాయిలో, ఓకే, మన పక్కింటోడికి ప్రచారం చేస్తాం, వీళ్ళకి చేస్తాం, వాళ్ళకి చేస్తాం, మనందరం ఒక్కొక్కరు ఒక్కొక్క యాటమ్ బాంబు లా ఉండాలన్నమాట. యాటమ్ బాంబు అంటే మన దగ్గర మన దరిదాపులకు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భౌతిక జీవితం నాశనం అయిపోవాలన్నమాట, కేవలం భక్తి జీవితం మిగిలాలి. వి షుడ్ బి ఫైరీ. ఆ ఫైర్ లో ఏమవుతుంది, మన హృదయంలో ఉన్న కామవాసనలన్నీ ఆటోమేటిక్ గా కొట్టుకుపోతాయి అన్నమాట, ఆటోమేటిక్ గా కాలి బూడిద అయిపోతాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ భక్తి, రైట్. సో నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, సో నిన్న మనం చెప్పుకున్నాము, సో నౌ విల్ గో టు ద క్లాస్. సో ప్రారబ్ధ అప్రారబ్ధ కర్మలు కూడా భక్తి ఏ విధంగా నాశనం చేయగలదో మనం చూసాము. అంటే భక్తుడు అనేవాడికి ఎటువంటి కర్మలు మిగిలినట్టే కదా, ప్రారబ్ధ కర్మలు నాశనం అయిపోయాయి, అప్రారబ్ధ కర్మలు ముందు పోతాయి, ప్రారబ్ధ కర్మలు కూడా నెమ్మది నెమ్మదిగా పోతాయి మనం విన్నాము. కానీ మరి మనం అదే వాస్తవం అయితే మరి భక్తుల జీవితంలో దుఃఖం ఉండకూడదు కదా, రైట్. కానీ భక్తుల జీవితంలో కూడా దుఃఖం ఉంటుంది కదా, భక్తులు కూడా క్యాన్సర్లు వస్తూ ఉంటాయి, భక్తులు కూడా ఏదో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, భక్తుల ఫ్యామిలీ లైఫ్స్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి, బయట వాళ్ళ జీవితంలో వస్తూ ఉంటాయి, భక్తుల జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అంటే మన స్థాయి భక్తులే కాదు, ఈవెన్ పెద్ద పెద్ద మహారాజులు వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకు కూడా క్యాన్సర్ అలాంటివి వస్తూ ఉంటాయి, ఇంకేదో ట్యూమర్ లేకపోతే సంథింగ్ సంథింగ్ లైక్ దట్. సో హౌ టు అండర్స్టాండ్ దిస్, అంటే అది ప్రారబ్ధ కర్మ అది. సో ప్రారబ్ధ అప్రారబ్ధ అన్ని వెళ్ళిపోతున్నప్పుడు మరి వై డివోటీస్ సఫర్, భక్తులు కూడా ఎందుకు మరి సఫర్ అవుతారు, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కృష్ణుడు చెప్పాడు సర్వధర్మ పరిత్యజ్య అహం త్వం సర్వ పాపేభ్యం అని చెప్పి, మొత్తం పాపం మొత్తం నేను తీసేసుకుంటాను, నాకు మీరు సేవ చేయండి, అప్పుడు మీకు ఏం పాపం అంటుందని చెప్తారు భగవంతుడు. కానీ మనం చూసినట్లయితే ప్రభుపాద స్వయంగా భక్తుల సమర్థంలో రాస్తారు, ఏమని రాస్తారంటే ప్రభుపాద రైట్స్, ఏ డివోటీ, ఐఎమ్ జస్ట్ రీడింగ్ ఇట్, ప్రభుపాద ఏమని రాస్తారంటే పేజ్ నెంబర్ 91 ఎన్ఓడి భక్తి నెక్ట్రో డివోషన్, ప్రభుపాద ఏమని రాస్తారంటే, ఏ డివోటీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ రియాక్షన్స్ ఆఫ్ హిస్ పాస్ట్ మిస్డీడ్స్ అని రాస్తారు. అంటే భక్తుడు అనేవాడు తనకి ఎటువంటి రియాక్షన్స్ అంటే ఏంటి, తనకి ఎటువంటి కష్టాలు రాకూడదు అని కోరుకు అలా ఆశించకూడదు అని రాస్తారనమాట. ఇంకోదా ప్రభుపాద ఏమని రాస్తారు, ఈవెన్ దో దేర్ విల్ బి సో మెనీ ఇంపెడిమెంట్స్, అతని జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదురవ్వచ్చు, కష్ట నష్టాలు ఎదురవ్వచ్చు, అయినా సరే భక్తులు ముందుకెళ్ళాలి అని రాస్తారనమాట. అంటే భక్తులకు కూడా కష్ట నష్టాలు వస్తాయి, భక్తులకు కూడా ఒడిదుడుకులు వస్తాయి, కానీ భక్తులకి కర్మ లేదు అని రాస్తుంది. అంటే మాకు కర్మ లేకపోయినప్పుడు ఒడిదుడుకులు ఎందుకు వస్తాయి, ఈ ప్రశ్న ఎవరో అడిగారు నిన్న క్లాస్లోనే. సో దీనికి సమాధానం ప్రభుపాదే ఇస్తారనమాట. ప్రభుపాద ఏమో చెప్తారంటే, ఒక రకంగా రెండు కాంట్రడిక్టరీ అనిపించవచ్చు. వన్ సైడ్ కృష్ణ టేక్స్ అవే ఆల్ యువర్ కర్మ, దీక్ష సమయంలో మొత్తం కర్మ అంతా గురువు తీసేసుకుంటారు, నెక్స్ట్ భక్తి చేస్తే కర్మ మొత్తం పోతుంది. ఇంకో సైడ్ భక్తులు కూడా కష్టపడ భక్తుల జీవితంలో కూడా కష్టాలు వస్తాయి, కష్టాలు రాకూడదు అని కోరుకోకూడదు అని ఇంకొక సైడ్ అంటారనమాట. మరి ఏంటి రెండు రెండు కాంట్రడిక్టరీ పారాడాక్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ? సో ఈ పారాడాక్స్ ఏం కాదు. సో దీని అండర్స్టాండింగ్ ఏంటంటే, ప్రభుపాద ఏమని చెప్తారంటే, చూడండి భక్తుల జీవితంలో ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దాట్ కృష్ణ టేక్స్ అవే ఆల్ ద కర్మ. అంటే కర్మ అనేది మొత్తము భక్తి తీవ్రంగా చేసినప్పుడు ఏమవుతుంది, కర్మ అనేది మన జీవితంలో మొత్తం తొలగిపోతుంది అనమాట. సో తొలగిపోతుంది, కానీ ఆ తొలగిపోవడం అంటే అది నాశనం అయిపోయింది అని కాదు. కృష్ణ టేక్స్ అవే ఎవ్రీథింగ్, భగవంతుడు తన కర్మ మొత్తం తీసేసుకుంటారు అనమాట. కర్మ మొత్తం తీసేసుకుంటారు, ఎందుకంటే ఆల్రెడీ కర్మ అనే దానికి ఎందుకు వస్తాయి రియాక్షన్స్, ఎందుకు వస్తాయంటే అది మనలో పరివర్తన, మనలో పరివర్తన తీసుకురావడానికి మనకి రియాక్షన్స్ వస్తాయి. అంతేగాని భగవంతుడు సాడిస్ట్ ఏం కాదు. అంటే మనకి మనం సఫర్ అవుతే, మనము దుఃఖంలో ఉంటే ఆయన చూసి ఆనందపడడు. బయట వాళ్ళు అనే వాళ్ళకి ఇప్పుడు కోర్టు ఉందండి, కోర్టు అదే జైల్స్ అన్ని ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైల్లో పెడతారు. దేనికి పెడతారు? నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు వేరే వాళ్ళని బాధ పెట్టావు కాబట్టి నువ్వు కూడా బాధపడాలి. అది కాదు అండర్స్టాండింగ్. నువ్వు ఈ రకంగా పనిష్మెంట్ ఇవ్వడం ద్వారా నీలో పరివర్తన వస్తుందేమో, భయమో భక్తి ఏదో ఒకటి దాడడం వల్ల నువ్వు మారుతావనే ఉద్దేశంతో జైల్లో పెడతారనమాట. కానీ ఒక వ్యక్తి 100% మారిపోయాడు, నిజంగా మారిపోయాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఇస్తే ఏం లాభం? అవసరం లేదు కదా ఒక రకంగా చెప్పాలంటే. అందుకే భక్తులకి భగవంతుడు ఆ కర్మ అనే చక్రం నుంచి బయటపడేస్తాడనమాట. నీకేం అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ భక్తుడు అయిపోయావు అని చెప్పి. కానీ భగవంతుడు తీసేసుకుంటాడు. కానీ భక్తులు అనేవాళ్ళు ఒక్కరోజులో శుద్ధ భక్తులు అవ్వరు కదా. ఇప్పుడు మనందరం ఉన్నాము, మనం శుద్ధ భక్తులు ఇంకా కాలేదు కదా. మన హృదయాల్లో ఇంకా అనర్థాలు ఉన్నాయి. కొన్ని సార్లు ఏం చేస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మనము తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం అనమాట. తప్పులు చేస్తూ ఉంటాము, దారి తప్పిపోతాం. భక్తి మార్గంలో నుంచి కొంచెం దారి తప్పుతాం అనమాట. దారి తప్పినప్పుడు ఏమవుతుంది, భగవంతుడు మనకి మన కర్మ మొత్తం ఆయన తీసుకున్నాడు కదా, అందులో కొంత కర్మ మనకి ఇస్తాడు. దేనికి? మనల్ని రెక్టిఫై చేయడం, మళ్ళీ మనల్ని తిరిగి దారిలోకి తీసుకురావడానికి అనమాట. అంటే కృష్ణ టేక్స్ అవే ఆల్ ఆఫ్ సిన్ఫుల్ రియాక్షన్స్, ఓకే. బట్ వెన్ ఎ డివోటీ, వెన్ ఇ సీస్ ఎ డివోటీ స్టిల్ హ్యావింగ్ ఎంజాయ్ మెంటాలిటీ, భక్తుల్లో ఇంకా ఎంజాయ్మెంట్ మెంటాలిటీ ఉంది, తప్పులు చేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు, భగవంతుడు వెంటనే కర్మ తీసుకొని మనకి ఇచ్చేస్తాడు. అంటే కొంచెం కర్మ ఇస్తాడనమాట. అప్పుడు మనకి ఎదురు దెబ్బలు తగులుతాయి, మన కళ్ళు తెలుసు, నేనేం చేశాను, ఎందుకు భక్తి మార్గాన్ని వీడి మళ్ళీ వేరే మార్గంలో వెళ్ళాను, మళ్ళీ లైన్లోకి వస్తాడు అనమాట. రైట్? అంటే ఇక్కడ మనకి కూడా సఫరింగ్, అంటే మనకు కూడా దుఃఖం వస్తుంది, మనకు కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కానీ ఎదురు దెబ్బలు దేనికి తగులుతున్నాయి? మన కర్మ ఫలితం కాదు అది, అది మన కర్మ ఫలం కాదు. అదేం ప్రది? కృష్ణుడి యొక్క స్పెషల్ మెర్సీ. కృష్ణుడు ఇప్పుడు బయట వాడు అంటే, ఇప్పుడు సింపుల్ ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, మామూలు వాడు అయితే పోలీసు వాడు లాగబెట్టి కొడతాడు అనమాట, జైల్లో పెట్టేసి ఫుల్ కుల్లబడిసేస్తాడు వాడిని. కానీ ఆ తప్పు చేసిన వ్యక్తి అతను ఒక పోలీస్ కమిషనర్ కొడుకయ్యాడు అనుకోండి, అప్పుడు కమిషనర్ ఏం చేస్తాడు, ఇంట్లోనే తెలిసి లాగబెట్టి బొగ్గ మీద కొడతాడు. అక్కడ లా అండ్ ఆర్డర్ పరంగా కొట్టలేదు, తండ్రిలా కొట్టాడు అనమాట. అదే వ్యక్తి దొంగోడిని ఎలా కొట్టాడు, సెల్లో పెట్టేసి బాగా కుమ్మేస్తాడు అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిమిలర్ గా డివోటీస్ విషయంలో, అంటే ప్రకృతి మెటీరియల్ నేచర్, కృష్ణ బయట వ్యక్తులకి ఎలాగా ప్రకృతి ద్వారా మెటీరియల్ నేచర్ ద్వారా దుర్గాదేవి ద్వారా పనిష్మెంట్ ఇస్తాడు, కానీ భక్తులకి మాత్రం తన స్వయంగా పనిష్మెంట్ ఇస్తాడు అనమాట. అయితే పనిష్మెంట్ కర్మ కాదు. అంటే ఎంత కర్మ ఉంది కాబట్టి ఇంత అనుభవించాలి అలా కాదు. ఎంత 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 దండిస్తే నువ్వు లైన్లోకి వస్తావో అంత దండిస్తారు. కాబట్టి భక్తుల జీవితంలో ఎదురు దెబ్బలు మరియు కష్టాలు అనేవి ఏంటి, అది స్పెషల్ మర్సీ ఆఫ్ ద లార్డ్, భగవంతుని యొక్క విశేషమైన కృప. కష్టాలు వచ్చినా సరే, ఎదురు దెబ్బలు తగినా అది భగవంతుని యొక్క కృప, అంతేగాని మన కర్మ కాదు. కాబట్టి సరే, ఎస్పెషల్ గా వేరే వాళ్ళ జీవితంలో, కొన్నిసార్లు భక్తుల జీవితంలో కూడా వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఏమో రావచ్చు. యు అండర్స్టాండ్ ఇట్ ఇస్ కృష్ణాస్ మర్సీ. మనకు తెలియదు, కానీ వాళ్ళ జీవితంలో ఆ యొక్క సమస్య వాళ్ళకి యాక్చువల్ గా మంచి చేస్తుందేమో, వాళ్ళ జీవితం ఏదో అది మంచి చేస్తుంది. ఎలాగన్నది మనకు అర్థం, ఈ రోజు అర్థం కాకపోవచ్చు కానీ రేపు అర్థమవుతుంది. అది అసలు అర్థం కాకపోవచ్చు కూడా, బట్ కృష్ణ నోస్. ఇలాగైతే మంచిది అనుకున్నప్పుడు, ఇలాగైతే మంచిది అనుకున్నప్పుడు అలా ఇస్తారనమాట. ఓకే, మన జీవితంలో స్పెషల్ మర్సీ అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డివోటీ అనేవాడు తనకు తాను డివోటీ అనుకోడు. కాబట్టి మన జీవితంలో మనకి వీ కెన్ థింక్ ఓకే నా కర్మిక రియాక్షన్ అని కూడా అనుకోవచ్చు. కానీ వేరే వాళ్ళ వేరే భక్తులు విషయంలో మాత్రము వాళ్ళ యొక్క కర్మ ఫలాలు అనుభవిస్తున్నాడు అనుకోవడం అపరాధం అయిపోతుంది. ఇట్స్ నాట్ దేర్ కర్మిక్ రియాక్షన్స్, ఇట్ ఇస్ కృష్ణాస్ మెర్సీ ఆన్ హిమ్. సమ్ ఏదో మహారాజుకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మనం చూస్తున్నాం మహారాజులు, మనందరికి తెలుసు చాలా మంది మహారాజాస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీ షుడ్ నాట్ థింక్ దాట్ యు నో ఇట్ ఇస్ దే ఆర్ సఫరింగ్ ద రియాక్షన్స్, వాళ్ళ కర్మను అనుభవిస్తున్నారు. నో, వాట్ కర్మ? వాళ్ళ శుద్ధ భక్తులు, వాళ్ళు శుద్ధ భక్తుల స్థాయిలో వాళ్ళకి ఏం కర్మ ఉంటుంది? దట్స్ నాట్ కర్మ, ఇట్ ఇస్ ఎ స్పెషల్ మర్సీ ఆఫ్ ద లార్డ్. ఎందుకు అనేది మనం ఫర్దర్ గా చూస్తాం అనమాట. సో వన్ థింగ్ ఇస్ క్లియర్, ఇట్ ఇస్ స్పెషల్ మర్సీ. మీకు ఒక స్టోరీ చెప్తాను, మీకు అంటే మీకు ఈ స్టోరీ చెప్తే కొంచెం అర్థమవుతుందేమో, బెటర్ కాన్సెప్ట్. చూడండి, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అల్వార్స్ అని ఉంటారు కదా. ఐ జస్ట్ రిమెంబర్ దిస్, నాకు ఆ అల్వార్ పేరు ఇప్పుడు గుర్తుకు లేదు, కానీ వన్ ఆఫ్ ద అల్వార్స్ అనమాట. అల్వార్స్ లో కులశేఖర్ మహారాజ్ అల్వార్, నా అమ్మ అల్వారు, చాలా అనంత అల్వారు ఉంటారు కదండి, వన్ ఆఫ్ ద అల్వార్. అతను ఐ డోంట్ నో, ఐ డెంట్ కమ్ థరోలీ, అంటే డీటెయిల్స్ లో కొంచెం తేడా రావచ్చు, బట్ ఎసెన్షియల్ గా ఏంటంటే అతను రంగనాథ స్వామికి లేకపోతే మరి వెంకటేశ్వర స్వామి మొత్తానికి ఎవరికో అతను రోజు సేవ చేస్తూ ఉంటారు. తన ఇంట్లో పెద్ద గార్డెన్ ఉంటుంది అనమాట, పెద్ద గార్డెన్ ఉంటుంది. ఆ గార్డెన్ లో రోజు అతను పూలు పెంచి ఆ పువ్వుల్ని తీసుకొచ్చి కుట్టి స్వామివారికి మాలేస్తారనమాట. రాత్రి సమయం పూజారి సేవ చేస్తూ ఉంటారు ఆయన. సో హీఈస్ వెరీ, అంటే చాలా పవిత్రుడు, అంటే బ్రహ్మచారి, చాలా గొప్ప వ్యక్తి అనమాట. అయితే అటు నుంచిగా ఆ యొక్క ఆ ఊరిలో ఒక ప్రాస్టిట్యూట్ ఉంటుంది. ప్రాస్టిట్యూట్ అంటే వ్యభిచారిణి. సో ఆవిడ తన చెల్లి వస్తుంది ఆ ఊరికి, షీఈస్ ఆల్సో ప్రాస్టిట్యూట్. సో వాళ్ళు అటువైపు వెళ్తూ ఉంటారు, రోడ్డు మీద తెలుస్తుంటే ఇంచుమించు అందరూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారనమాట, ఎందుకంటే అందగత్తలు కదా. కానీ ఈ యొక్క అల్వార్, అంటే అల్వార్ అవక ముందు విషయం ఇది, కానీ ఈ యొక్క బ్రాహ్మణుడు ఈయన మాత్రము వాళ్ళని వాళ్ళ అంటే అతను ఎప్పుడు భగవంతుని ధ్యానంలో ఉంటారు కాబట్టి, చాలా మంచి భక్తుడు, శుద్ధ భక్తుడు, బ్రాహ్మణ భగవంతుని ధ్యాసలో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిని కనీసం చూడరు, పట్టించుకోరనమాట. అప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రాస్టిట్యూట్ ఆవిడ షాక్ అవుతుంది, ఇదేంటి అందరు మనల్ని చూస్తున్నారు, వీళ్ళు మనం చూడట్లేదు ఏంటని చెప్పి ఆవిడ ఒక రకంగా షాక్ అవుతుంది అనమాట. తను అక్కడ అడుగుతుంది, ఆవిడ చెప్తుంది, ఓ ఈయన చాలా బ్రాహ్మణుడు, చాలా గొప్ప వైష్ణవుడు, ఇతనుకు ఇలాంటి విషయాల మీద కనీసం ఆసక్తి లేదు అని చెప్పి చెప్తుంది ఆవిడ. అప్పుడు సిస్టర్ కి ఒక రకమైన ఈగో హర్ట్ అవుతుంది అనమాట. నా అందానికి పడని వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పి, నేను ఇతన్ని పడేసిస్తాను చూడండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది. దానికి ఎల్డర్ సిస్టర్ ఏమో నీ వల్ల కాదు అంటారు అనమాట. సరే నేను ఇతన్ని దిగజారేలా చేస్తాను, నా అందానికి దాసోహం అయ్యేలా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి, తర్వాత ఆవిడ ఒక అనాథ స్త్రీలాగా ఈ యొక్క వైష్ణవుడి దగ్గర వెళ్తుంది అనమాట. సో అతను యాజ్ యూజువల్ గా భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ పువ్వులు కోసుకుంటూ ఉంటాడు. సో ఈవిడ వస్తుంది, వచ్చి ఆ వైష్ణవుడికి నమస్కారం చేస్తుంది, ఆశ్రయం తీసుకుంటుంది. వైష్ణవుల్ని ఆశ్రయం తీసుకుంటే వాళ్ళు పాపం కాదనలేరు కదా, అంటుంది, ఇలాగ నేను అనాథనండి, నాకు ఎవరో లేరు, ఈ ఊరు వచ్చాను, ఇక్కడ మీ గురించి విన్నాను, మీరు చాలా గొప్ప వ్యక్తులు, వైష్ణవులు అని విన్నాను, నాకు కూడా మీ ఆశ్రమంలో ఉండి మీకు మీరు భగవంతుని సేవ చేస్తున్నారు, నన్ను కూడా మీ భగవంతుని సేవలో వినియోగించండి, ఏదో విధంగా మీకు సేవ చేసుకుంటూ ఈ జన్మ గడిపేస్తాను అని చెప్పి ఆవిడ అంటుంది. అతను పాపం అతనికి ఎటువంటి వ్యామోహం లేదు, కానీ వైష్ణవులు అనే వాళ్ళకి దయామయులు కాబట్టి అవుట్ ఆఫ్ కంపాషన్, కరుణతో అతను ఆమెకి ఒప్పుకుంటాడు అనమాట. సో తన ఆశ్రమంలో ఆశ్రయం ఇస్తాడు, మరియు ఆవిడ కూడా పువ్వులు తెంపుతూ మాల కొట్టుకుంటూ అలాగా మంచి స్త్రీలాగా వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా ఆవిడ ప్లాన్ అతన్ని కైవసం చేసుకోవడం కాబట్టి నెమ్మది నెమ్మదిగా, డీటెయిల్స్ నాకు గుర్తు లేదు, బట్ సంహవ్ రదర్ అతన్ని పతనం అయ్యేలా చేస్తుంది అనమాట. అతను ఆమె పట్ల ఆకర్షితులు అయ్యేలా చేస్తుంది అనమాట తన యొక్క ప్రవర్తనతో. సో ఇలా అవుతూ ఉంటుంది. తర్వాత స్వామివారు చూస్తున్నారు కదా, ఇన్నాళ్ళు ఇతను పూలు తెంపుతున్నప్పుడు నా పాటలు పాడేవాడు, ఇప్పుడు డ్యూయట్లు పాడుతున్నాడు అనమాట. ఆ అమ్మాయి అందానికి దాసోహం అయిపోయాడు అనమాట. సో భగవంతుడు చూశారు, భగవంతుడు ఏం చేస్తారంటే ప్రతిరోజు అతను ఇలా మాల కట్టి రాత్రి పూజారి సేవకి వెళ్ళేవాడు, భగవంతుడికి మాలేసేవాడు, రాత్రి పూజారి సేవ చేసుకుని మళ్ళీ తల రాత్రికి వచ్చేసేవాడు అనమాట. తెల్లారి ఇంకొక ఆయన పూజారి సేవకి వెళ్ళేవాడు. ఒకరోజు ఏమవుతుంది, అదే విధంగా తన పూజారి సేవ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. తెల్లవారి వేరే పూజారి వెళ్తాడు, వేరే పూజారి వెళ్ళి తలుపు తీస్తే ఏమవుతుంది, స్వామివారి నగలు కనిపించవు అనమాట. స్వామివారి నగలు కనిపించవు. దెన్ ఇట్స్ లైక్ బిగ్ దండోరేసారు. అది స్వామివారి నగలు దొంగ ఎవరు దొంగతనం చేశారు, దొరికిన పట్టించిన వాళ్ళకి బహుమతి, దొరికిన వాడికి శిరఛేదం, సంథింగ్ లైక్ దట్. సో అయితే ఆ పూజారి చెప్తాడు, నేను మార్నింగ్ వచ్చినప్పటికీ నగలు లేవండి అని చెప్పి. సో డౌట్ ఎవరి మీద డౌట్ వస్తుంది, రాత్రి ఎవరైతే సేవ చేశారో అతని మీద స్వతహాగా డౌట్ వస్తుంది. సో ద కింగ్ బికమ్స్ డౌట్ఫుల్ ఆఫ్ దిస్ వైష్ణవుడు అనమాట. అయితే వైష్ణవుడు గొప్పతనం అందరికి తెలుసు, కానీ వాళ్ళ ధర్మం వాళ్ళు. సో అతన్ని ఇంటికి వచ్చి సోదా చేస్తారు. అయితే వాళ్ళ ఇంటి గార్డెన్ లో ఆ నగలు దొరుకుతాయి అనమాట, స్వామివారి నగలు. వెంటనే బట్టలు వచ్చేసి అతన్ని ఈడ్చుకుంటూ పోతారు, లానే కొట్టుకుంటూ తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయి అతన్ని జైల్లో పెట్టేస్తారు అనమాట. ఆ వైష్ణవుడికి అసలు అర్థం కాదు, అసలు ఏమైంది, అసలు ఎలాగైంది ఇదంతానా, స్వామివారికి అంటే నేను స్వామివారిని నగలు దొంగతనం చేయడం ఏంటి, అందరి ముందు ఇలాగా దెబ్బలు తిని జైల్లో పెట్టి దొంగగా ముద్రపడ్డం, అతను తట్టుకోలేకపోతాడు అనమాట. తట్టుకోలేక అసలు హీఈస్ లైక్ కంప్లీట్లీ డివాస్టేటెడ్. చాలా బాధతో ఏడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు అతనికి ఒక ఇది వస్తుంది, ఏమంటే యాక్చువల్ గా అసలు 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 నా జీవితం ఎలా నడుస్తుంది, అసలు ఎలా ఉండేవాడిని, ఎలా అయిపోయాను, ఈ యొక్క స్త్రీ వ్యామోహంలో పడిపోయి కంప్లీట్ గా నేను స్వామివారి సేవనే అసలు యాక్చువల్ గా మర్చిపోతున్నాను. చాలా రోజుల నుంచి అసలు యాక్చువల్ గా ఏదో నామకే వస్తే సేవ చేస్తున్నాను తప్ప అసలు స్వామివారి ధ్యాస లేదు. ఇప్పుడు సరే ఈ పరిస్థితి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. సో అంటే భగవంతుని ధ్యానం చేసుకుని మొదలు పెట్టాడు. ఎందుకంటే కష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో కనీసం సుఖంలో కాకపోయినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు అయినా సరే భగవంతుని గుర్తుకొస్తారు కదా. ఆ వ్యక్తి దుబారా ఎగ్గాయి, నేను భగవంతుని శ్రద్ధగా ధ్యానం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు తను తప్పు తెలుసుకున్నాడు అనమాట, చాలా తప్పు చేశాను, సరే నాకు ఇలా అయింది, మంచిదే అయింది నాకు, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ ఫర్ గుడ్, చాలా మంచిదైంది నాకు ఇలాగా, లేకపోతే నేను ఆ స్త్రీ వ్యామోహంలో పడి పూర్తిగా నేను నా జీవితాన్ని నాశనం చేసుకునేవాడిని అని చెప్పి అతను బాధపడుతూ ఉంటారు. భగవంతుడు అంటే యాక్చువల్ గా ఏమవుతుంది, భగవంతుడే తన భక్తుడిని కాపాడడం కోసము ఈ లీల చేస్తారనమాట. ఎక్స్టర్నల్ గా చూస్తే ఏంటి, భగవంతునికి సేవ చేసేవాడికి అవమానాల, భగవంతునికి సేవ చేసే వాడికి ఎదురు దెబ్బల, అంటే సో ఇది కర్మ అనుకుంటాము. కానీ కర్మ కాదు అది. ఇక్కడ ఈ యొక్క బ్రాహ్మణుడు ఇలాగా ఇంత కష్టం అనుభవించాడంటే అది అతని కర్మఫలం అయితే కాదు. కర్మఫలం అనేది భగవంతుడు ఎప్పుడు తీసేసుకున్నాడు, కాకపోతే అతను దారి తప్పుతున్నాడు కాబట్టి భగవంతుడు అతనికి కర్మఫలం నుంచి కొంచెం తీసుకొచ్చి ఇస్తాడు. అంటే తన యొక్క స్పెషల్ బోనస్ అనమాట, ప్యాకేజ్ అనమాట ఇస్తారు అతనికి. దాంతో అతను కలుదిగి లైన్లోకి వస్తారు. భగవంతుడికి అర్థమవుతుంది, సరే నా భక్తుడు మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చాడు అని అనుకున్నప్పుడు వెంటనే రాజుకి కళ్ళలోకి వచ్చి చెప్తారు, యాక్చువల్ గా బ్రాహ్మణుడు తప్పేం చేయలేదు, ఆ నగల్ని నేనే తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను కొన్ని ఒక కారణం వల్ల, దయచేసి అతను విడిచిపెట్టి అతను తప్పు చేయలేదని ఘోషణ చెయ్యి అని చెప్తారు అనమాట. రాజు వెంటనే రాత్రి వెళ్ళి అతని పాదాల మీద పడి అతన్ని బయటకు తీసుకొచ్చేసి అతను నిర్దోషి అని చెప్పి మొత్తం దండోరం వేయిస్తాడు అనమాట. సో దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు ఇంకా అసలు ఇంకా జీవితంలో ఇంకా రెండో ఛాన్స్ తీసుకోలేదు. ఒకసారి తప్పు అయింది చాలు, ఇంకెప్పుడు తప్పు చేయాలని చెప్పి తర్వాత ఇంకొంచెం తీవ్రంగా భక్తి చేసి అతను ఒక గొప్ప అలవారు అవుతారనమాట. సో మనం ఈ యొక్క స్టోరీ నుంచి మనం ఏం చూడొచ్చు అంటే, సో లైక్ దిస్ మెనీ థింగ్స్ యూ కెన్ ఎగ్జామ్, మనం ఇలాగ చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. కానీ దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, భక్తి డిస్ట్రాయ్స్ ద కర్మస్, భక్తి అనేది కర్మల్ని నశింపజేస్తుంది. కానీ భగవంతుడు మనము తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా దారి తప్పినప్పుడు, లేకపోతే మనకి ఇంక ఎక్స్ట్రా మర్సీ, మనము కన్నిసారి ఎలా ఉంటామంటే భక్తి జీవితంలో ముందుకు వెళ్తాము, ఒక స్థాయి వరకు ముందుకు వెళ్తాము, అక్కడ ఆగిపోతాము. ఎందుకు ఆగిపోతామంటే, కొన్ని సార్లు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మాట వరకు చెప్తున్నాను, ఓకే కష్టపడ్డాము, ప్రచారం చేశాము, బోల్డ్ మందిని భక్తులు చేశాము, టెంపుల్ కట్టాము, ఏదో అధికారంలో ఉన్నాము, పోస్టులో ఉన్నాము, అంత బాగానే ఉంది, భక్తులంతా మాట వింటున్నారు, మనం కూడా సరే భక్తి మనం భక్తి మనం చేసుకుంటూ పోతున్నాము. కానీ భగవంతుడు చూస్తారు, ఇతను ఏంటి ఒక స్థాయి తర్వాత ఇంక అక్కడే ఆగిపోయాడే, ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి భగవంతుడు ఏం చేయొచ్చు, అతన్ని షేక్ చేసేవచ్చు అనమాట. షేక్ చేయడం అంటే అతను కుర్చీని కదిలించవచ్చు, అతన్ని పడేసేవచ్చు. ఎందుకంటే అరే నువ్వు దారి మధ్యలో నిద్రపోతున్నావు, ఇట్స్ ఎ రేస్, ఒక పాయింట్ ఒక వ్యక్తి సరే అని అలసిపోయాని చెప్పి నిద్రపోయాడు అనుకోండి, భగవంతుడు లేపుతాడు ఆయన్ని. ఎలా లేపుతాడు? స్పెషల్ మర్సీ, కాంప్లసెన్సీ నుంచి బయటపడేలా చేస్తాడు అనమాట. పరీక్షితుడికి అంటే ఒక యాంగిల్ చూసుకుంటే పరీక్షితుడిని నేను పరీక్షితుడు అదే చెప్తారు, ఏమంటే నేను కాంప్లసెంట్ అయిపోతున్నాను, భగవంతుడు నన్ను షేక్ చేయడానికి నాకు ఇలాగ శాపం వచ్చేలా చేశారు, దాంతో నేను మళ్ళీ నా భక్తిని తీవ్రం చేశాను. సో సమ్ టైమ్స్ భక్తుల జీవితంలో కూడా మన భక్తి చేత వెళ్తూ ఉంటుంది, సడన్ గా మన జీవితంలో ఏదో ఎదురు దెబ్బ తగులుతుంది, మన బిజినెస్ నష్టం అవ్వడము, ఇంట్లో వాళ్ళకి ఏదో అవ్వడము, అప్పుడు మనకి ఇంకొంచెం ఇచ్చా ఎందుకు నా సమయం వేస్ట్ చేసుకున్నానని చెప్పి ఇంకొంచెం తీవ్రంగా వెళ్తారు. సిమిలర్లీ కొంత ఈవెన్ ఇంద్రదమ్న మహారాజ్ తన డైరీస్లో రాస్తారనమాట. ఏమని రాస్తారు? అతను చాలా ఏళ్ళుగా సన్యాసి ప్రచారం ఎంతో సేవ చేస్తున్నారు, కానీ సడన్ గా ఒకసారి అతను శరీరం మీద కురుపులు వస్తాయి, డాక్టర్లు అది మెలనోమా క్యాన్సర్ అంటారు అనమాట. మెలనోమా క్యాన్సర్ అంటే భక్తి తీర్థ మహారాజ్కి వచ్చిన క్యాన్సర్, అంటే క్యాన్సర్ లోనే అత్యంత డేంజరస్ క్యాన్సర్ అది. సో మహారాజ్కి షాక్ అయిపోతాడు, మెలనోమా క్యాన్సర్ అని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ కాదండి అయి ఉండొచ్చు, టెస్ట్ చేద్దామని చెప్పి రిపోర్ట్స్కి టెస్ట్ పంపిస్తారు బ్లడ్ శాంపిల్స్ ని. అంటారు రేపు సండే కాబట్టి ల్యాబ్ ఉండదు, మండే మీకు రిపోర్ట్స్ వస్తాయని చెప్పి. అయితే మహారాజ్ శనివారం రిపోర్ట్స్ ఇస్తారు, అంటే బ్లడ్ ఇస్తారు అనమాట. కానీ మహారాజ్ చెప్తారు శనివారం నుంచి నెక్స్ట్ రోజు వరకు నాకు నిద్ర పట్టలేదని చెప్పి. సో ఐ వాస్ థింకింగ్, ఓ నేను నిజంగా మెలనోమా క్యాన్సర్ అయితే నెల రోజులు చచ్చిపోతాను, నేను నిజంగా నేను భగవంతుని ధామానికి వెళ్ళడానికి రెడీ అయి ఉన్నానా? ఓకే నా అంటే బయట చెప్పుకోవడానికి నేను మహారాజుని ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఎంతో సేవ చేస్తాను, కానీ నిజంగా నేను హరినామా మీద అంత ఆశ్రయం తీసుకున్నానా, ప్రభుపాదుల మీద అంత ఆశ్రయం తీసుకున్నానా, వైకుంఠ భగవంతుని ధామ గోలోకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నానా అని చెప్పి అతను ఆలోచించి, మై గాడ్ లేదు నేను ఇంకా చాలా నేను కొంచెం స్లోగా వెళ్తున్నాను, ఇంకొంచెం తీవ్రంగా వెళ్ళాలి అని చెప్పి ఫుల్గా డిటర్మెంట్ అయిపోతాను అనమాట. ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రతి క్షణము నేను ఇంకా 10 times మోర్ ఇంటెన్స్ భక్తి చేస్తానని చెప్పి మహారాజు అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ అయితే పరిస్థితి ఏంటి, నేను ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎందుకంటే నేను ఇంతవరకు నా మృత్యు గురించి ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నాకు భగవంతుడిని అంటే గుణపాఠం నేర్పాడని చెప్పి. తర్వాత అతను తట్టుకోలేక డాక్టర్ ఫోన్ చేస్తారు, డాక్టర్ నాకు ఈ రోజే రిపోర్ట్స్ కావాలి అని చెప్పి, మండే వరకు ఆగలేనని చెప్పి. అయితే మహారాజ్ శిష్యుల్లో ఒక ఆయన కూడా పెద్ద డాక్టర్ ల్యాబ్, సండే సాయంత్రం కూడా రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ ఏమైనా వస్తాయంటే ఇది మెలనోమా క్యాన్సర్ కాదు, చిన్న స్కిన్ ర్యాష్ అని చెప్తారు అనమాట, స్కిన్ ప్రాబ్లం అని చెప్తారు. దాంతో మహారాజ్ ఊపిరి తీర్చుకుంటారు. కానీ అదే భౌతికవాది అయితే ఏంటి, అమ్మయ్యా క్యాన్సర్ లేదు, సరే ఇప్పుడు నా హెల్త్ బాగుంది కాబట్టి ఇంకొన్ని నాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు అలా అని చెప్పి బయటపడి ఆలోచిస్తాడు. కానీ మహారాజ్ ఎలా ఆలోచించారు, మై గాడ్ నాకిప్పుడు సెకండ్ ఛాన్స్, అజామిలుడికి ఎలాగ సెకండ్ ఛాన్స్ వచ్చిందో మహారాజ్ ఫెల్ట్ లైక్ దిస్, ఐ గాట్ సెకండ్ ఛాన్స్ నౌ, ఇప్పుడు నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు నేను ఇంకా అసలు నా తీవ్ర అసలు ఇంకా నేను ఒక్క క్షణం కూడా నేను అసలు నా టైం పాస్ చేయను, ఐ విల్ హ్యావ్ టు ఇంటెన్సిఫై మై స్పిరిచువల్ లైఫ్, నా స్పిరిచువల్ లైఫ్ ఇంటెన్సిఫై చేసుకుని ఇంకొంచెం తీవ్రంగా ముందుకు వెళ్తాను. సో లైక్ దట్ నా మహారాజ్ డిజైర్ అండ్ మహారాజ్ రాస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అక్కడికి ఆన్సర్ రాలేదు నెగిటివ్, ఎందుకంటే కృష్ణుడు ఆయన కొంచెం షేక్ చేశాడు, ఒక రోజు పాటు షేక్ చేశాడు అతను ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయడానికి. సో సిమిలర్లీ భగవంతుడు మనందరి జీవితంలో కూడా ఇస్తాడు, మనందరి జీవితంలో ఎవరిని విడిచిపెట్టాడు నేను చెప్తున్నాను, ఒక్కడిని కూడా భగవంతుడు విడిచిపెట్టాడు. ప్రతి ఒక్కడి జీవితంలో లాగిపెట్టి గోపు మీద కొడతాడనమాట భగవంతుడు, అంటే టైం వచ్చినప్పుడు. అయితే సిన్సియర్ భక్తులు అది భగవంతుని యొక్క స్పెషల్ మెర్సీ అని అర్థం చేసుకొని భగవంతుడు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు, భగవంతుడు నన్ను ఇంకొంచెం సీరియస్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి తన భక్త జీవితాన్ని ఇంకొంచెం తీవ్రతరం చేసుకుని ముందుకెళ్తారు. కానీ లేజీ, లేజీ అంటే ఒక అలసత్వం ఉండే భక్తులు, వాళ్ళేంటి కృష్ణుడు దెబ్బని వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఏంటి, ఓ వీడి వల్ల నాకు సమస్య వచ్చింది, వాడి వల్ల నాకు సమస్య వచ్చింది, నా భార్య వల్ల, నా భార్య మొహం చూశాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు దాని వల్ల నాకు వచ్చింది, నా పిల్లల వల్ల, వీళ్ళ వల్ల, అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని పాయింట్ చేస్తారు తప్ప కృష్ణుడు నాకేం చెప్తున్నాడు అనే విషయం మీద ఆలోచించాడు ఆయన. అలా అవడం వల్ల ఏమవుతుంది, తను కృష్ణుడు చెప్తుంది అర్థం చేసుకోలేకపోతాడు అనమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో వి ఆల్ విల్ గెట్ సమ్ రివర్సల్స్. అది మన భక్తి జీవితానికి అంటే భక్తుల విషయం, అది మన కర్మ అనుకోకూడదు, అది దట్స్ నాట్ నెసెసరీ కర్మ, దట్ ఇస్ కృష్ణ స్పెషల్ మెర్సీ. అందుకే ప్రభుత్వం చాలా సార్లు చెప్తారు ఈ విషయము. ఒకసారి ఒక బ్రహ్మచారి డీటి కిచెన్ లో సబ్జీ కటింగ్ చేస్తున్నాడు, క్యారెట్ కటింగ్ చేస్తున్నాడు, గట్టిగా ఉంటుంది కదా, కటింగ్ చేస్తున్నప్పుడు జారిపోయి తన ఫింగర్ మీద పడి ఫింగర్ కట్ అయిపోతుంది అనమాట. అంటే చేతి వేలు కట్ అయినప్పుడు చాలా రక్తం పడబడబడి కారిపోతూ ఉంటుంది రక్తము. అదే టైం ప్రభుపాద్ అటువైపు వెళ్తూ ఉంటారు, ప్రభుపాద్ చూస్తారు, అతను షాక్ అయిపోతాడు అనమాట, అంటే తన వేలు కట్ అయిపోయింది. ప్రభుపాద్ ఐఎమ్ సర్వింగ్ కృష్ణ, నేను కృష్ణుడికి సేవ చేస్తున్నాను, అండ్ ఇన్ రిటర్న్ మై హ్యాండ్ గాట్ కట్. కృష్ణుడికి సేవ చేస్తున్నాను కానీ అంటే మనం అనుకుంటాం భగవంతుని సేవ చేస్తున్నప్పుడు మనకేం అవ్వకూడదు కదా, ఎందుకంటే భగవంతుడే చూసుకోవాలి అంతాను. అలాంటిది భగవంతుని సేవ చేస్తున్నప్పుడు కూడా ఎదురు దెబ్బలు తగిలితే మరి ఇంకేం లాభము, ఆ మాత్రం బయట వాడికి సేవ చేస్తున్నా భగవంతుడు సేవ చేస్తున్నా ఏం లాభం అని చెప్పి మనం అనుకుంటాం అనమాట. సో ఇతనికి, ఇతను కొత్త భక్తుడు కాబట్టి ఈ వాజ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. అదేంటి కృష్ణుడు సేవ చేస్తే నా చేతి వేలు కట్ అయింది అంటే కృష్ణుడు కాపాడా, కృష్ణుడు ఉన్నాడు అసలు లేడా అని చెప్పి అన్నట్టుగా అంత ఆలోచన ఉంటుంది. మా కృష్ణుడు సేవ చేస్తున్న నా ఫింగర్ కట్ అయింది అని ప్రభుపాద్ అంటాడు అనమాట. కానీ ప్రభుపాద్ ఏమంటారు, యాక్చువల్లీ యువర్ థ్రోట్ ఈస్ సపోజ్ టు బి కట్, యాక్చువల్గా నీ థ్రోట్ కట్ అవ్వాల్సిందే కానీ కృష్ణుడు నీ వేలు మాత్రం కట్ చేసి వదిలేశాడని చెప్తాడు అనమాట. రైట్. సో డివోటీస్ సింపుల్ గా అలా అర్థం చేసుకుంటారు, ఏమంటే యాక్చువల్ గా నాకు ఎంతకన్నా ఎక్కువ రియాక్షన్ ఫేస్ చేయాలి కానీ భగవంతుడు దయ తెలిచి చిన్న టోకెన్ పనిష్మెంట్ ఇచ్చారు, అది కూడా దేనికి ఇచ్చారు, నా మంచికి ఇచ్చారు. ఇప్పుడు పోలీసుడు దొంగను కొడతాడు, అది వాడు మంచి కాదు కూడా తెలియదు, కానీ ఒక తండ్రి లేకపోతే ఒక తల్లి తన కొడుకును కొట్టినప్పుడు అందులో ప్రేమ ఉంటుంది. సినిమాలో పాట ఉంటుంది కదా, అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవేనా చెప్పు ఉంటుంది అనమాట, తల్లి కొట్టిన దెబ్బలో కూడా ఆ ప్రేమ ఉంటుందని చెప్పి. అదే విధంగా భక్తుడు అనేవాడు కూడా భగవంతుడు తన జీవితంలో దెబ్బ కొట్టినా సరే దానివల్ల అతను భగవంతుని దూరం అవ్వడు, తిరిగి భగవంతుడు దగ్గర అవుతాడు, ఇంకా దగ్గర అవుతాడు అనమాట. నేను కుంతి మహారాణి ప్రార్థనలో ఒక చెప్పాను ఎపిసోడ్, డిఫరెన్స్ బిట్వీన్ డివోటీ అండ్ నాన్ డివోటీ అని చెప్పి. భక్తుడు అనే వాళ్ళకి భగవంతుని మీద విశ్వాసం ఎలా ఉంటుంది, ఒక చిన్న పిల్లవాడికి తన తల్లి మీద ఎంత విశ్వాసం ఉంటుందో, తల్లి పిల్లవాడు అరుస్తూ ఉంటాడు అనమాట, సండే ఫిష్కి వచ్చాము, పిల్లవాడు ఇటువంటి తిరుగుతున్నాడు అరుస్తున్నాడు, తల్లి ఏం చేస్తుంది లాగిపెట్టి గోపు మీద కొడతాడు అనమాట, ఏడుస్తాడు, ఏడిచి ఏం చేస్తాడు, ఇంకొంచెం తన తల్లి రెండు కాళ్ళు పట్టించుకుంటాడు అనమాట, రెండు కాళ్ళు పట్టుకుని ఏడుస్తాడు అనమాట. అదేంటి కొట్టింది ఎవరు, తల్లే కొట్టింది, ఆడేం చేయాలి, అక్కడికి పారిపోవాలి అమ్మ నుంచి. కానీ ఎక్కడికి వాడికి, వాడు ఎక్కడికి పారిపోగలడు, వాడికి వాళ్ళ అమ్మ తప్ప ఎవరు లేరే, వాడికి తెలిసినంత వరకును వాడికి ఆ పిల్లవాడికి హిజ్ ఓన్లీ షెల్టర్ ఇస్ మదర్. సో మదర్ కొట్టినా సరే మళ్ళీ ఆ మదర్నే కట్టి పట్టుకుంటాడు అనమాట, ఆయన పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అనమాట, మదర్ని కొడుతూ ఉంటాడు కొంచెం కావలిస్తే ఇంకా, కానీ మదర్ను విడిచిపెట్టాడు, మదర్నే పట్టుకుని అవసరమైతే మగర్ని కొడుతూ ఉంటాడు అంతే. సో దట్ ఈస్ ద చైల్డ్ లైక్ ఫెయిత్. ఒక పిల్లవాడికి తన తల్లి మీద ఎంత ఎంత నమ్మకం ఉంటుందో, ఎంత ఆ తల్లి ప్రేమ మీద అతనికి ఎంతో విశ్వాసం ఉంటుంది. ఆ పిల్లవాడు తన తల్లిని అపార్థం చేసుకోడు అనమాట. అదేవిధంగా భక్తుడు భగవంతుడు తన జీవితంలో కష్టాలు పెట్టినా సరే ఇంకొంచెం భగవంతుడి పాదాలను పట్టుకున్నాడు అనమాట. భగవంతుడు ఎంత కష్టపెట్టినా సరే ఇంకా ఇంకా భగవంతుడి పాదాలు పట్టుకుంటాడు తప్ప భగవంతుడి యొక్క పాదాలను విడిచిపెట్టడం. దట్ ఈస్ డివోటీ. ద మోర్ హీ సఫర్స్ ద మోర్ హీ హోల్డ్స్ టు లార్డ్స్ లోటస్ ఫీట్. And such devotees will make great degrees of advancement. అటువంటి భక్తులు చాలా వేగంగా చాలా చాలా వేగంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్తారు. వాళ్ళు ఎప్పుడూ భగవంతుని విమర్శించరు, భగవంతుని మీద నమ్మకాన్ని తగ్గించుకోరు వాళ్ళు. మై స్పిరిచువల్ మాస్టర్ అతను చెప్తారు, ప్రభుపాదుల వారు 1977 అతను డాక్టర్లు చెప్పేస్తారు ఈసారి ప్రభుపాదుల వారు బతకరు అని చెప్పి. సో దిస్ ఇస్ ద లాస్ట్. అంతకు ముందు కూడా 2 సార్లు ప్రభుపాదకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ప్రభుపాద సమూహం సర్వైవ్స్ అనమాట. కానీ ఈసారి మాత్రం ప్రభుపాద బతికే ఛాన్స్ లేదు అని చెప్పి మోర్ ఆర్ లెస్ డాక్టర్లు కన్ఫర్మ్ చేసేస్తారు. ప్లస్ భక్తులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అది మోర్ ఆర్ లెస్ క్లారిఫై అయిపోతుంది, ఎందుకంటే ప్రభుపాద వారు కూడా ఈసారి వదిలేస్తారు అనమాట. మరీ ఎక్కువగా హీ స్టాప్ సీటింగ్. సో ప్రభుపాదకి ఇంజెక్షన్ అవండిస్తుంటే ప్రభుపాదకి ఇంజెక్షన్ నచ్చవు. ప్రభుపాదకి అసలు హీ డజంట్ లైక్ టు టేక్ ఇంజెక్షన్స్. ఒకసారి భక్తులు వచ్చి అక్కడ కీర్తన చేస్తారు, ప్రభుపాద చెప్తారు ఆహా ఎంతో ఆనందంగా ఉంది, యాక్చువల్ గా ఈ కీర్తనే నాకు నిజమైన ఔషధము, నాకు నిజమైన మందు, దయచేసి భక్తులు రాత్రంతా కూడా కీర్తన చేయండి అంటారు ప్రభుపాద. సో ప్రభుపాద ఎక్కడైతే ఉంటారో అక్కడ రాత్రంతా భక్తులు వచ్చి కీర్తన చేస్తారు. ప్రభుపాద చెప్తారు నాకు ఈరోజు బాగా నిద్ర పట్టింది అని చెప్తారు అనమాట. సో ఆ రోజు నుంచి ఇస్కాన్లో భక్తులు అందరూ అనమాట ఇస్కాన్లో అనౌన్స్ చేస్తారు ప్రతి టెంపుల్లో దర్ షుడ్ బి నైట్ కీర్తన్స్, రాత్రులు కీర్తన ఉండాలి అని చెప్పి ప్రభుపాద హెల్త్ కోసం అని చెప్పి. సో రాధనాథ్ మహారాజ్ ఏం చెప్తారంటే యాక్చువల్గా ఆ టైంలో అంటే భక్తులంతా కొత్త భక్తులు కదా, రజో తమో గుణంలో నుంచి వచ్చిన వాళ్ళందరూ. సో వాళ్ళు ఇస్కాన్లోకి అయితే వచ్చారు, భక్తి అయితే చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క హ్యాబిట్స్ వాళ్ళ యొక్క నేచర్స్ పూర్తిగా మారవు కదా ఒక రోజులోని. సో వాళ్ళు వాళ్ళు చాలా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో డివోటీస్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్, కంప్లైనింగ్, సెపరేటింగ్ ప్రభుపాద టైంలో. కానీ ప్రభుపాదకి ఎప్పుడైతే అంటే చాలా మంది ఎలా ఉంటుంది పరిస్థితి, ఛా నేను ఇస్కాన్లో ఉండదలుచుకోలేదు, ఇస్కాన్ నుంచి విడిచి వెళ్ళిపోదామని చెప్పి చాలా మంది అంత ఆ స్థాయికి వచ్చేస్తారంట ఆ టైంలో. ఎందుకంటే తప్పు ఎవరిది కాదు, ఆ టైంలో లీడర్స్ కూడా టెంపుల్ ప్రెసిడెంట్స్ లీడర్స్ కూడా వాళ్ళు కూడా భక్తి జీవితంలో 2 ఏళ్ళు భక్తులు అంతే. 2 ఇయర్ ఓల్డ్ మనం భక్తులకే జన్నాడని చెప్పండి, 20 ఏళ్ళు అయి ఉంటుంది. 2 ఏళ్ళు భక్తులు అంటే ఊహించుకోండి, దే ఆర్ వెరీ న్యూ పీపుల్, వెరీ న్యూ పీపుల్. రజోతమ్మ గూడెం నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ఫాలోవర్స్ కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా న్యూ పీపులే. న్యాచురల్లీ కొన్ని సమస్యలు ఉంటాయి. సో చాలా మంది ఇస్కాన్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఓ చాలా కష్టంగా ఉంది. సో ఈ విధంగా దే హ్యావ్ సో మెనీ థాట్స్. కానీ ఎప్పుడైతే ప్రభుపాదులు వారు ఇలాగుంటో బాగాలేదని తెలుస్తుందో లీడర్స్ జీపీసీ ఆర్డర్ చేస్తారు ఏమని, నైట్ కీర్తన్స్ ప్రతి టెంపుల్లో రాత్రంతా హోల్ నైట్ కీర్తన్స్ చేయాలి ప్రభుపాద కోసం అని చెప్పి. సో దాన్ డివోటీ స్టేడ్ బ్యాక్. వదిలేసి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు కూడా అంటే ఒకరి మొహం ఒకరు చూసుకోలేరు భక్తులు, అలాంటిది కూడా కలిసి రాత్రులు కీర్తన చేసేవారు దేనికోసం, ప్రభుపాద కోసం. సో మహారాజ్ లెటర్ ఆన్ ఈ షేర్స్ అలాగ కొన్ని నెలల పాటు ఇంచుమించు మోర్ దాన్ ఇయర్ సంవత్సరం కాలం పాటు అలాగా నడుస్తుంది అనమాట. ప్రభుపాద హెల్త్ బాగోపడం వల్ల చాలా మంది న్యూ అంటే మహారాజ్ న్యూ వృందావన్ కేస్ స్టడీ చెప్తున్నారు, న్యూ వృందావన్ కేస్ స్టడీ. చాలా మంది న్యూ వృందావన్ ప్రాజెక్ట్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ప్రభుపాద కోసం కలిసి నైట్ కీర్తన్స్ చేసి ఒకరికి సహకరించుకొని మళ్ళీ అంతా లైన్లోకి వస్తారు అనమాట. సో మహారాజ్ సేస్ దట్ వీ కెడ్ సీ, వీ కెడ్ కుడ్ క్లియర్లీ సీ, అంటే మేము మాకు క్లియర్ కనిపిస్తుంది యాక్చువల్ గా ప్రభుపాద శుద్ధ భక్తుడు, అతను అంత హెల్త్ సఫరింగ్ అవసరం లేదు. కానీ కృష్ణుడు ప్రభుపాదకి ఆ యొక్క శారీరక అసౌకర్యం ఇవ్వడం ద్వారా ఆ విధంగా తన భక్తుల్ని ప్రభుపాదని ఉపయోగించుకొని భక్తులందరినీ కలిపారని చెప్పి. సో ప్రభుపాద్ తను బతికుండగా కూడా భక్తులందరినీ కలిపారు, భక్తులను చేశారు. తన చివరి రోజుల్లో కూడా తన యొక్క రోగం, తన యొక్క డిసీజ్, రోగం అనకూడదేమో, తన యొక్క ఏం మరి డిసీజ్ ఏమంటారు తెలియదు నాకు, అనారోగ్యం తన యొక్క అనారోగ్యాన్ని కూడా అతను అనారోగ్యాన్ని కూడా తన అనారోగ్యం ద్వారా కూడా ప్రభుపాద వారు భక్తుల్ని కలిపారు అనమాట. సో దట్ ఈస్ సో సమ్ టైమ్స్ కృష్ణ గివ్ సమ్ డిఫికల్టీస్ టు సమ్ పీపుల్. దేనికి? ఒకటి, మేబీ వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళని సరైన దారిలో తీసుకురావాలని చెప్పి కొన్నిసార్లు అది కారణం అయి ఉండొచ్చు. అందుకని కొన్నిసార్లు బయట వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకు కూడా కర్మ వస్తుంది, రియాక్షన్ వస్తుంది. కానీ భక్తులు తప్పు చేస్తే అంతకన్నా ఎక్కువ రియాక్షన్ వస్తుంది కొన్నిసార్లు. ఎందుకంటే కృష్ణుడు డజంట్ లైక్ తన భక్తులు తప్పు చేయడం దానికి ఇష్టం ఉండదు. ప్లస్ ఇన్స్టెంట్ గా వస్తుంది, బయట వాళ్ళు ఎన్నెన్నో తప్పులు చేస్తున్నారు, వాళ్ళు వెంటనే సఫర్ అవుతున్నారో తెలియదు. కానీ భక్తులు మనం కానీ చూడండి, మీరు ఊహించుకోండి, మనం కానీ ఎవరైనా వైష్ణవులు నిందించినా సరే, లేకపోతే నాలుగు నియమాలు ఏదైనా తప్పు చేసినా సరే, వెంటనే మనకు రియాక్షన్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు? కృష్ణ రెడీగా, అంటే కృష్ణ డజంట్ లైక్, ఓకే 10 ఏళ్ళ పోయాక రియాక్షన్ వస్తే ఏం లాభం ఉంది, నువ్వు చాలా తప్పులు చేసేస్తావు కదా. అటు వెంటనే ఇంట్లో తప్పు చేస్తే వెంటనే మదర్ తల్లి కొడుతుంది కదా. అందుకనే భక్తుల జీవితంలో రియాక్షన్స్ ఎర్లీగా వస్తాయి. బయట వాళ్ళకన్నా కూడా భక్తుల జీవితంలో రియాక్షన్స్ ఎర్లీగా వస్తాయి. ఓకే తక్కువ రావచ్చు కానీ ఎర్లీగా వస్తాయి. ఎందుకంటే కృష్ణుడు ఇష్టపడ్డాడు, తన భక్తులు దారి తప్పినప్పుడు ఇష్టపడ్డ అనమాట. వెంటనే మనకి ఒక రిమైండర్ ఇస్తాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి ఏదో చిన్న పనిష్మెంట్ ఇస్తాడు అనమాట. అప్పుడు నిజమైన సీరియస్ డివోటీస్ వెంటనే అది అర్థం చేసుకొని వెంటనే, ఓ కృష్ణ థ్యాంక్ యూ, నా కళ్ళు తెరిపించావు, నేను తప్పుదారిలో వెళ్తున్నాను, నా కళ్ళు తెరిపించి నన్ను మళ్ళీ తిరిగి సరైన దారిలో పెట్టావు అని చెప్పి భక్తులు కృతజ్ఞత భావంతో ఇంకొంచెం కృష్ణుడి పట్ల ప్రేమ పెంచుకుంటారు అన్నమాట. రైట్, ఐ థింక్ ఐ స్పోక్ సో మచ్. అందుకే బ్రహ్మదేవుడు తన ప్రార్థనలో కూడా చెప్తారు, 10వ స్కందము 14వ అధ్యాయము 8వ శ్లోకం, తత్తేను కంపం సుసమీక్ష మానవ్ గుంజాన ఏవాత్మకృతం విపాక హిత్వాక్వపూర్బీర్ విదతం నమస్తే జీవేతయో ముక్తి సదా దయాభక్ అని చెప్తారన్నమాట. ఏమంటారంటే, తత్తేడు కంపం సుసమీక్షమానం, ప్రభుపాదుల వారి ఫేవరెట్ శ్లోకం ఇది. అంటే ఒక భక్తుడు అనేవాడు ఎలా ఉంటారంట, నిజమైన భక్తుడు అనేవాడు తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు అన్నిటిని ఓర్పుతో వాటిని ఫేస్ చేస్తూ కృష్ణుడి యొక్క మర్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మన తనకి తన జీవితంలో రియాక్షన్ అంటే ఎదురు దెబ్బలు తగిలినా సరే అది కూడా కృష్ణుడి యొక్క స్పెషల్ మర్సీ అని అది గ్రేట్ఫుల్ హార్ట్ తో దాన్ని యాక్సెప్ట్, కృతజ్ఞత భావంతో నిండిన హృదయంతో ఆ ఎదురు దెబ్బలను కూడా స్వీకరించి భగవంతుడి యొక్క కృప కోసం ఎదురు చూస్తారు. అటువంటి వ్యక్తి నిజంగా ముక్తికి అర్హులు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తారనమాట. అంటే డివోటీ అనేవాళ్ళు తమ కృష్ణుడు అంటే బయట జీవితంలోనే కాదు, ఈవెన్ కృష్ణుడు సేవలో కూడా, ఓకే బయట జీవితంలో మనం తప్పు మన మీద తప్పు మన మీద చేస్తాము, ఎదురు దెబ్బలు తగిలాయంటే మనం పర్వాలేదు, కృష్ణుడి సేవలో కూడా నీకు ఎదురు దెబ్బలు తగలొచ్చు, కృష్ణుడి సేవలో కూడా నీకు ఎదురు దెబ్బలు తగలొచ్చు. అయినా సరే నిజమైన భక్తుడు అనేవాడు సేవను ఆపడు. మనము ఎన్నైనా వదులుకొని వచ్చాము, ఇస్కాన్కి వచ్చాము, సేవ చేద్దామని వచ్చాము, ఎన్ని వదులుకొని వచ్చినా సరే రేపొద్దు ఎవరో ఒకరు నోరు జారుతారు మన మీద, మనల్ని దొంగ అంటాడేమో, లేకపోతే ఇంకేదో అంటాడేమో, సమాజం కూడా అంటదేమో, సో వీ డోంట్ నో. కానీ అమ్మో రేపొద్దు ఎవరో మనల్ని ఏదో అనేస్తారని చెప్పి ఈరోజు మనము సేవ చేయడం మానేస్తే దట్ ఈస్ అంటే అక్కడ నీ కృష్ణుడి కన్నా నీ యొక్క ఆత్మాభిమానం నీకు ఎక్కువ. అందుకని నిజమైన భక్తుడు అనేవాడు కృష్ణుడి సేవ యొక్క గొప్పదని తెలుసుకుంటాడు కాబట్టి తన జీవితంలో ఏమైనా సరే ఈ విల్ నెవర్ గివ్ అప్ కృష్ణ సర్వీస్, కృష్ణుడి సేవ విడిచిపెట్టారు. అటువంటి వ్యక్తులకి అటువంటి వాళ్ళు నిజంగా కృష్ణ ప్రేమకు అర్హులు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. సో ఎందుకు తన జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఏమనుకుంటాడు, ఓ ఇది నా మంచికి అనుకుంటాడు అనమాట. ఐ క్లియర్లీ రిమెంబర్ ఈ యొక్క ఉదా అంటే రాధేశ్యాం ప్రభు జీవితంలో కూడా నేను చూశాను. నేను స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు అతను కరెక్ట్పూర్ లో ప్రచారం చేసేవారు, స్లీపర్ లో వచ్చేవాడు, 40 గంటలు స్లీపర్ లో వచ్చేవారు. ఒక సందర్భంలోనైతే నేను రాధేశ్యాం ప్రభు అందరు కలిపి స్లీపర్ లో వస్తున్నాము అండ్ టికెట్స్ ఏదో ఒక టికెట్ షార్ట్ అయింది, మమ్మల్ని కూర్చు పడుకోబెట్టేసి ఆయన నేను మీరు పడుకున్నట్టే లేదు నేను టీటీతో మాట్లాడుకుంటానని చెప్పారు. తర్వాత చూస్తే ఆయన బాత్రూమ్ దగ్గర పడుకున్నారనమాట, మమ్మల్ని సీట్లు కూర్చోబెట్టి ఆయన బాత్రూమ్ పక్కన కూర్చున్నారన్నారు. సో ఆయన అప్పటికే ప్రెసిడెంట్, అప్పటికే మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫేమస్. సో అంటే అంత కష్టపడి అతను 40 కిలోమీటర్లు ఆ జనరల్ లోని స్లీపర్ లోని వచ్చి ప్రచారం చేసేవాళ్ళు. అంత చేసినా సరే కొంతమంది అతన్ని దారుణంగా విమర్శించేవారు అనమాట. ఒకసారి అతనికి అంటే అతని గురించి ఎంత దారుణంగా కొంతమంది మెయిల్ రాశారంటే, అది ఆయన భాగవతం క్లాస్ ఓపెన్ గా చదివారనమాట, అందరి ముందు చదివారు ఇలాగ నా మీద వచ్చిందని చెప్పి చదివి నవ్వుకున్నారనమాట. నవ్వుకొని యాక్చువల్ గా దిస్ ఇస్ మర్సీ చెప్పారు, ఇది నాకు కృప, ఎందుకంటే నాకు ఎంత సక్సెస్ వస్తుంది, ఎంతమంది మెచ్చుకుంటున్నారు, దీని వల్ల నాకు ఒక రకమైన అహంకారం వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నేను అట్లకి ఏం పాపం చేశాను తెలియదు, కానీ నా మీద ఇలా రాస్తున్నారు, కానీ దిస్ ఇస్ గుడ్, దీని వల్ల నేను కొంచెం అణిగి ఉంటానని చెప్పి అని చెప్తారు అనమాట. సో డివోటీ భక్తుడు అనేవాడు, సిన్సియర్ భక్తుడు అనేవాడు తన జీవితంలో అంటే తన కృష్ణుడి సేవలో కూడా ఎదురు దెబ్బలు తగిలినా సరే ఆ ఎదురు దెబ్బలు కూడా నా మంచికి అనుకుని కృష్ణుడి యొక్క స్పెషల్ మర్సీ, మేబీ నా కర్మానుసారం నాకు ఎక్కడో అవమానం జరగాలని రాసుంటుంది, అది కృష్ణుడు ఈ విధంగా నాకు ఇచ్చాడు, కానీ కృష్ణుడు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, అది కూడా నా భక్తి జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో మన జీవితంలో తగిన ఎదురు దెబ్బలను కూడా మనం మన భక్తి జీవితానికి ఉపయోగపడే విధంగా మలుచుకొని ముందుకు వెళ్ళగలిగిన వాడే నిజమైన భక్తుడు. దిస్ ప్రిన్సిపల్ ఇస్ వెరీ డీప్. క్లేశాగ్ని అనేది ఇట్స్ వెరీ డీప్ ప్రిన్సిపల్. ప్రభుపాద్ సేస్ కృష్ణ స్పెషల్ మర్సీ. అందుకనే చూడండి, ఇప్పుడు భక్తులు ఇప్పుడు వాళ్ళకి మంచి జరిగినా సరే కృష్ణుడి కృప అంటారు, వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినా కృష్ణుడి కృప అంటారు అనమాట. అంటే అదేదో సెంటిమెంటల్ గా అంటలేదు, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఐఎమ్ సపోజ్ టు సఫర్ మోర్, నేను యాక్చువల్ గా నా కర్మానుసారం ఎంతకన్నా ఎక్కువ అవ్వాలేమో, కానీ కృష్ణుడు నా కర్మను మొత్తం తీసేసుకొని నాకు ఏది అవసరమైతే అది ఇస్తున్నాడు. దట్ మీన్స్ ఏ డివోటీస్ పరమ పూజ జయపద మహారాజ్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్స్ నాట్ కర్మ, రైట్? మరి ఎందుకు అలా అవుతుందంటే మేబీ మనకు తెలియదు, కారణం తెలియదు, కానీ కృష్ణుడు నాకు అర్థమైనంత వరకు నా అండర్స్టాండింగ్ ప్రకారం కృష్ణ వాంట్స్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఒక భక్తుడు కృష్ణుడి పట్ల ఎంతటి అటాచ్మెంట్ కలిగి ఉంటాడంటే వాడికి ఎంత శారీరక అసౌకర్యాలు ఉన్నా సరే శారీరక అసౌకర్యాలు అతన్ని ఆపలేవు అనే ఒక ఉదాహరణ స్థాపించడం కోసం కృష్ణుడు అతనికి ఆ అవస్థనిచ్చాడేమో మనకు తెలియదు, పాసిబుల్. లైక్ దిస్ నా, సో గ్రేట్ డివోటీస్ సో దే ఆర్ లైక్ దాట్. అంటే వాళ్ళని ఎవరు ఆపలేరు, ఏది ఆపలేదు అనమాట. కాబట్టి మనము మాత్రము ఓ ఇదంతా కర్మ అనుకుంటే అప్పుడు మనము అపరాధం చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో వేరే వాళ్ళ జీవితంలో వైష్ణవులు కష్టపడుతున్నప్పుడు మనము అది కర్మ అనుకోకూడదు, అది కృష్ణుడి యొక్క స్పెషల్ మర్సీ అనుకోవాలి. ఎందుకు అలా ఎందుకు ఆ మర్సీ ఇచ్చాడు అంటే అది మనకు తెలియకపోవచ్చు, అది అతనికి కృష్ణుడికి మధ్య వ్యవహారము. వి డోంట్ నో, రైట్? ఓకే, వీఆర్ గోయింగ్ లేట్. సో కబీర్ దోహేలో కూడా మన కబీర్ దాస్, సూర్దాస్, కబీర్ దాస్ వింటాం కదా, కబీర్ దోహేలో కూడా ఈ విషయం వస్తుంది. జబ్ నారాయణ కృపాకరే దియే తీన్ వరదాన్, అంటే అందరు కబీర్ దోహేలో రాస్తారు, ఏమని రాస్తారు, నారాయణుడు దయతలిస్తే మూడు వరాలు ఇస్తారంట. జబ్ నారాయణ కృపాకరే దియే తీన్ వరదాన్, విన్నామంటే జరిసిపోతారు, జాగ్రత్త వినండి. పెహలే కృపా క్యా హే రోగి బనే, అంటే ఫస్ట్ కృప భగవంతుడు కృప ధరిస్తే మూడు వరదాలు, ఫస్ట్ ఏంటి రోగి అంటే హెల్త్ డౌన్ అవుతుందంట, రోగి బనే నిర్ధన్ బనే, సెకండ్ కృప ఏంటి డన్, డబ్బులు మొత్తం పోతాయి అనమాట, మూడోది ఏంటి జగత్ మే హౌ అప్మాన్, అంటే చుట్టాలు బంధువులు సమాజము చీ అంటుందంట ఆయన్ని. మై గాడ్, అంటే కృప అంటే ఎలా ఉంటుందా, ఎస్యాహం అనుగ్రహామి అరిష్యే తద్దనంత అని చెప్పి. సో 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 భగవంతుడి కృప అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. హెల్త్ ఇస్తే అతని ఆరోగ్య అతని భక్తి సేవకు మంచి జరుగుకుంటే హెల్త్ ఇస్తారు, హెల్త్ వెనక్కి లాగేసుకుంటే భక్తి సేవకు మంచి జరిగితే హెల్త్ లాగేసుకుంటారు. హైగిరి ప్రభుకి భక్తి జీవులు సేవ చేసిన తర్వాత కొద్ది ప్రాబ్లం వల్ల అతను భక్తి వదిలేస్తారు, కృష్ణుడు అతను క్యాన్సర్ ఇస్తాడు అనమాట, లాస్ట్ మినిట్ అతను మళ్ళీ ఎప్పుడు క్యాన్సర్ వస్తుందో మళ్ళీ కళ్ళు తెరుచుకుంటే మళ్ళీ తిరిగేసుకొని వస్తాడు. సో సమ్ టైమ్స్ సో సిమిలర్లీ భగవంతుడు స్పెషల్ మర్సీ ఎలా ఉంటుందంటే, కబీర్ దాస్ చెప్తున్నారు కదా, రోగి పనే నిర్ధన్ పనే ఓ జగత్ మే అప్మాన్. సో ఈ విధంగా సో కృష్ణస్ మర్సీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, కానీ అంటే మర్సీ ఎందుకు అలా వచ్చింది చెప్పడం కష్టము, కానీ దేనికంటే మాత్రం ఈజీ, దేనికి నా మంచి కోసమే, ఇట్ ఇస్ ఫర్ మై గుడ్, ఆ అండర్స్టాండింగ్ డివోటీకి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన సిద్ధాంతము ఇంకా డెప్త్ లో మీకు తెలుసుకోవాలి అనుకుంటే, నేను భాగవత శ్రవణోత్సవం అనే సిరీస్ ఇచ్చాను, 24 లెక్చర్స్ ఇచ్చాను. అందులో కుంతి మహారాణి ప్రార్థనలు అనే లెక్చర్ లో ఫస్ట్ హాఫ్, ఆ లెక్చర్ 2 పార్ట్స్ లో ఇచ్చాను. కుంతి మహారాణి లెక్చర్ ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వినండి, దట్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈవెన్ మోర్ ఇన్ డెప్త్. కుంతి మహారాణి లెక్చర్ నెంబర్ డే 10, ఐ థింక్ ఇట్స్ డే 10. సో డే 10 పార్ట్ 1 కుంతి మహారాణి ప్రేయర్స్. సో యూ హియర్ దట్ లెక్చర్ ఫస్ట్ 30 మినిట్స్, మీకు ఇంకా డెప్త్ లో అర్థమవుతుంది సిద్ధాంతం. ఓకే, హరే కృష్ణ. సో నెక్స్ట్ విల్ గో టు ద అదర్ ఆస్పెక్ట్స్. శుభద, సో క్లేశాగ్ని అయిపోయింది కదా. సో క్లేశాగ్ని ఏ స్థాయిలో మొదలవుతుంది? సాధన భక్తి స్థాయిలోనే మొదలవుతుంది. తర్వాత ఏమిటి? శుభద. శుభద అంటే ఏమిటి? నో మోర్ క్వశ్చన్స్, ఆల్రెడీ 2 మెనీ క్వశ్చన్స్ ఆన్సర్డ్. సో శుభద, శుభద అంటే మనం యాక్చువల్గా శుభం. సో బయట ప్రపంచంలో శుభం అంటే ఏమిటి? శుభద, ద అంటే ఇచ్చేది అని అర్థము. యశోద, యశోద అంటే ఏంటి? యశస్సుని ఇచ్చేది. కీర్తిద అంటే కీర్తిని ఇచ్చేది అని చెప్పి. కీర్తిద అంటే ఎవరు? రాధారాణి తల్లి. వన్ హూ బ్రింగ్స్ కీర్తి, కీర్తి అంటే ఫేమ్. యశోద అన్నా సరే సేమ్ మీనింగ్. యశోద అంటే ద అంటే ఏంటి? వన్ హూ గివ్స్ యశ. యశ అంటే ఆపులెన్స్. సిమిలర్లీ భక్తిద, భక్తిద అంటే భక్తినిచ్చేది, భక్తిద, రైట్. యశోద యశస్సు, రైట్. యశస్సు అంటే ఫేమ్ అండ్ ఆపులెన్స్, రైట్. యశ, యశ్. సిమిలర్లీ శుభద అంటే ఏంటి? శుభాన్ని ఇచ్చేది. ఏమిస్తుంది? శుద్ధ భక్తి, ఉత్తమ భక్తి. అంటే ఉత్తమ భక్తి పాటించినప్పుడు మనకి ఏమొస్తుంది? శుభాన్ని ఇస్తుంది అని చెప్పి. శుభం అంటే బై డిఫాల్ట్ గా భౌతిక ప్రపంచంలో ఏమనుకుంటాం? శుభం అంటే మనం పూజారి ఎవరైనా సరే పండితులు టెంపుల్కి వెళ్ళి పండితుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాం కదా, అదేం చెప్తారు? పుత్ర పౌత్ర ధన ధాన్యం వృద్ధిరస్తు, ఆయుష్మాన్ భవ, ఇష్ట కామ్యాభిసిద్ధిరస్తు, లేకపోతే ఏదో వేగంగా పిల్లవాలి, పిల్లలు పుట్టాలి, ఏవో ఇలాంటి వస్తూ ఉంటారు అనమాట. సో భౌతిక ప్రపంచంలో శుభం అంటే ఇదే. శుభం అంటే ధర్మార్థ కామ మోక్షం అనమాట శుభం అంటే. కానీ యాక్చువల్గా శుభం అంటే ఏమిటి అనేది రూపగోస్వామి చెప్తారు. శుభం అంటే ఏమిటి? దాంట్లో 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? సర్వ జగతాం ప్రీణితాం. సో శుభాన్ని, శుద్ధ భక్తి శుభాన్ని ఇస్తుంది అంటే దాని అర్థం ఏంటి? శుభం అనే మాటకి 4 అర్థాలు. ఒకటి, సర్వ జగతాం ప్రీణినాం అంటే కంపాషన్ ఫర్ ఎవ్రీవన్, అంటే సమస్త జనుల మీద దయ, కంపాషనట్ దయ. డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సెకండ్ ఏంటి? అనురక్త. అనురక్త అంటే ఏంటి? అట్రాక్ట్స్ ఎవ్రీవన్, అంటే శుద్ధ భక్తి అనేది అందరినీ ఆకర్షిస్తుంది. మూడోది ఏంటి? సద్గుణ. సద్గుణ అంటే ఉత్తమ లక్షణములు, అంటే శుద్ధ భక్తి అనేది ఉత్తమ లక్షణముల్ని ప్రొడ్యూస్ ఉత్పన్నం చేస్తుంది. నాలుగోది ఏంటి? సుఖం. శుద్ధ భక్తి అనేది జీవితంలో నిజమైన సుఖాన్ని ఇస్తుంది. సో ఈ 4 యాక్చువల్గా శుభం అంటే 4 అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇస్ కంపాషన్, సెకండ్ థింగ్ ఇట్ అట్రాక్ట్స్ ఎవ్రీ వన్, థర్డ్ థింగ్ ఇస్ బెస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్, ఫోర్త్ థింగ్ ఇస్ బెస్ట్ ఆఫ్ సుపీరియర్ హ్యాపీనెస్, రైట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూస్తామన్నమాట శుభద. ఓకే, ఫస్ట్ది ఏమిటి? కంపాషన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమి రాస్తారంటే, రూపగోస్వామి రాసింది రాస్తారు, ఏమని రాస్తారు, శుద్ధ భక్తి అనేది, శుద్ధ భక్తి అనేది ఈ లోకంలో అత్యంత మంగళమైన కార్యము అని చెప్పి రాస్తారనమాట. ఇట్ ఇస్ ద మోస్ట్ ఆస్పిషియస్ ఆఫ్ ఆల్ యాక్టివిటీస్, రైట్? అత్యంత మంగళమైన కార్యము, నిజమైన వెల్ఫేర్ వర్క్ శుద్ధ భక్తి అనేది. శుభం అంటే, శుభం అంటే ఏంటి, ఆస్పిషియస్ కదా, శుభకార్యం అనమాట, రైట్? శుభద. సో శుద్ధ భక్తి అనేది నిజమైన యాక్చువల్ శుభకార్యము, నిజమైన ఆస్పిషియస్ యాక్టివిటీ అని చెప్పి, రైట్? సో నేను మనం చెప్పుకున్నాను కదా, ప్యూర్ డివోషనల్ సర్వీస్ ప్రభుపాద చెప్తారు కదా సమాజ సేవ అని చెప్పి. నిజమైన సమాజ సేవ ఏమిటి, మనం చేస్తున్నది నిజమైన సమాజ సేవ. ఒక వ్యక్తిని కృష్ణుడి యొక్క చరణ పాదాల దగ్గర చేర్చగలిగినప్పుడు అంతకు మించిన సేవ ఇంకోటి ఉండదు. సో దట్ ఈస్ యాక్చువల్ గ్రేటెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ. చాలా మంది బయట వాళ్ళు ఏమంటారంటే, ఓ ఎంతో మంది కరోనా పేషెంట్స్ కింద మీద పడి చేస్తున్నారు, ఫోటోలు పంపిస్తారనమాట, ఎవరో చిన్న పిల్ల ఆకలితో అది భోజనం చేస్తున్నట్టుగా, అంటే ఒక్కొక్క అది చూడగానే మనకు మనసులు కరిగిపోతుంటాయి అనమాట. అప్పుడు కింద కోట్స్ ఉంటాయి అనమాట, కోట్ ఏం కోట్ ఉంటుంది, ద హ్యాండ్స్ యా ద హ్యాండ్స్ దట్ ఫీడ్ ఆర్ మోర్ గ్లోరియస్ దెన్ ద లిప్స్ దట్ ప్రే అని చెప్పి అనమాట. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులే మిన్నా అని చెప్పి కింద ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. వినేవాళ్ళకి ఆహా ఏం చెప్పారు నిజమే అని అనిపిస్తుంది. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పి ఇలాంటి పోయిటిక్ స్టేట్మెంట్స్ వినడానికి బాగుంటాయి కానీ ఇవన్నీ పనికి మాల స్టేట్మెంట్స్ అనమాట. పీపుల్ థింక్ నిజంగా మనం నలుగురికి భోజనం పెట్టినంత మాత్రాన నేను సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాను అని చెప్పి అనుకుంటారు అనమాట. కానీ భక్తులు చూసి వాళ్ళు అవహేళన చేస్తారు, ఏమంటారు, మీరేం చేస్తున్నారు, హరే కృష్ణ అని చెప్పేసి భజన చేసుకుంటూ ఉంటున్నారు, మీ రూమ్స్ లో భజన చేసుకుంటూ ఉంటున్నారు, సమాధానం మీరేం చేస్తున్నారు అయ్యా అని చెప్పి చాలా మంది సందేహపడుతూ ఉంటారు. కానీ భక్తులకి వాళ్ళకి అర్థం కాని విషయం, భక్తులకు అర్థమైన విషయం ఏంటంటే, నిజంగా ఈ లోకానికి ఎవరైనా సరే మంగళం చేయగలరంటే అది కేవలం భగవంతుడు మాత్రమే. ఎందుకంటే కృష్ణాయి సుహృదం సర్వభూతానం, భగవంతుడు మాత్రమే సుహృదం సర్వభూతానం, హీస్ ద రియల్ వెల్విషర్ ఆఫ్ ఎవ్రీ వన్, అందరికి నిజమైన వెల్విషర్. మనం కాదు, మనం అందరికి వెల్విషర్ అవ్వలేము. ఈవెన్ ఇఫ్ యు వాంట్ యు కాంట్ బి. ఒకరికి మనం జస్టిస్ చేస్తే ఇంకొకరు ఇన్జస్టిస్ అవుతుంది ఈ లోకంలో, అవునా కాదా? ఒకటి న్యాయం చేస్తే ఇంకొక అన్యాయం అవుతుంది ఈ లోకంలో అనమాట. కానీ కృష్ణుడు కాబట్టి, కృష్ణుడు భగవంతుని మనం ప్రసన్నం చేసుకుంటే ఆటోమేటిక్ గా ఈ లోకం కళ్యాణంగా ఉంటుంది, రైట్? అందుకనే భక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ మహారాజ్ చెప్పారు ప్రతిరోజు అరగంట సేపు ఏదో కీర్తన చేయండి అని చెప్పి. వీ షుడ్ బి కన్విన్స్డ్, మనం కన్విన్స్ అవ్వాలి. మనము రోజు ఒక అరగంట సేపు కీర్తన చేస్తున్నామంటే మనం భాగవతం చర్చించుకున్నాం అనమాట. 24 రోజులు భాగవత మహాయజ్ఞం మనం 100 మంది విన్నారనమాట. దట్ మహాయజ్ఞం, భాగవత మహాయజ్ఞం, దట్ ఇస్ యాక్చువల్లీ ఆస్పిషియస్. అది నిజంగా అది ప్రభావం చూపిస్తుంది. మనం భగవంత నామం ప్రచారం చేస్తున్నాము, అది నిజంగా లోక కళ్యాణం. కొంతమంది అనొచ్చు, అరే విజయవాడలో 20 లక్షల మంది ఉన్నారు, మీరు ఒక 200 మందికి హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు, దానివల్ల నిజంగా సమస్యలు తీరిపోతాయా అని చెప్పి. సో పీపుల్ ఆస్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, మనకు అనిపిస్తుంది అవును కదా అని చెప్పి. అరే బయట వాడు కూడా ఏదో అన్నదానం చేస్తున్నాడు, వాడు ఎంతమందికి అన్నదానం చేస్తున్నాడు, మాక్సిమం 100 మంది 200 మంది చేస్తున్నాడు అన్నదానం అనమాట. కానీ హీ డజంట్ థింక్ ఓ 20 లక్షల మంది ఉన్నారు, అందులో 200 మందికి అన్నదానం చేసినట్టు మాత్రాన నిజంగా సమస్యలు తీరిపోతున్నాయా, వాడాలనుకోవట్లేదే. హీఈస్ కన్విన్స్డ్, నేను ఒక ముద్ద పెడుతున్నానంటే ఎదుటి వ్యక్తికి లాభం ఉంది, అతను కన్విన్స్ అవుతున్నాడు అనమాట. సో అతనికే అంత కన్విక్షన్ ఉంటే మనకెంత కన్విక్షన్ ఉండాలి? అతను పెట్టిన ముద్ద నెక్స్ట్ పూటకి అది మలం కింద మారిపోతుంది, మళ్ళీ ఆకలిస్తుంది, అది టెంపరీ. కానీ మనం ఎదుటి వ్యక్తికి ఇస్తున్నది నిజమైన సేవ, భగవంతుడి నామాన్ని ఇస్తున్నామంటే నిజంగా ఈ భౌతిక ప్రపంచాన్ని బయటకు తీసుకొస్తున్నాం. సో దే యాక్చువల్లీ డూ దిస్ మచ్ వర్క్, కానీ దే ఆర్ కన్విన్స్డ్, వాళ్ళు నమ్ముతున్నారు మనం చేస్తున్నది నిజంగా ఎదుటి వాడికి మంచి అని వాళ్ళు నమ్ముతున్నారు. సో మనం అంతకన్నా ఎక్కువ నమ్మాలి కదా, కానీ భక్తులకు చాలా సార్లు ఓ సర్లే సర్లే అంటే మనకి అంత కన్విక్షన్ ఉండదు. కన్విక్షన్ ఉండదు కాబట్టి మనం నిజంగా బయట వరకు ఇవ్వట్లేదు. వి షుడ్ బి కన్విన్స్డ్, మనం ఏం చేయలేకపోయినా సరే మనం ఏమీ చేయలేదు, కేవలం మనము సరే మనకి 80 ఏళ్ళ వయసు అండి, మనం బయట అడుగు పట్టలేమండి, ఏం చేయగలవు నువ్వు, నీ మాల పట్టుకుని జపం చేయగలవు. వి షుడ్ బి కన్విన్స్డ్ జస్ట్ బై చాంటింగ్ హరే కృష్ణ ఇన్ మై రూమ్. నేను నా రూమ్ లో కూర్చొని భగవంతుని నామం జపం చేసినా సరే ఇంకేం చేయలేను, కేవలం భగవంతుడి నామం జపం చేస్తున్నాను అంతే. వి షుడ్ స్టిల్ బి కన్విన్స్డ్ హీఈస్ ద గ్రేటెస్ట్ సోషల్ వెల్ఫేర్ వర్కర్. మనం కన్విన్స్ అవ్వాలి ఏంటి, ఇతను నిజమైన సమాజ సేవకుడు. ఎందుకు, తను ఒక్క నామంతోనే భగవంతుని వేడుకోవడం ద్వారా ఈ లోక కళ్యాణానికి తోడ్పడుతున్నాడు అనమాట. ప్రభు ఎంత ప్రభావం చూపిస్తుంది, ఒక వ్యక్తి జపం చే ఒక వ్యక్తి ఎక్కడో జపం చేయడం వల్ల లోకానికి కళ్యాణం అవుతుందా? అవుతుంది. టు ద డిగ్రీ హిస్ హోలీ నేమ్ ఇస్ ప్యూర్, టు ద డిగ్రీ ఇట్ విల్ హ్యావ్ ఎఫెక్ట్. అతను ఎంత శుద్ధంగా నామం జపం చేస్తాడో అంత ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బయట వెళ్ళి ఒక 10 మందికి కొంతమంది అన్నం పొట్టాలు అందిస్తున్నారు, వాడేమనుకోవట్లేదే కొన్ని కోట్ల మంది లోకంలో సఫర్ అవుతున్నారు, నేను 10 మందికి ఇచ్చినది మాత్రాన నేను నిజంగా మార్పు తీసుకొస్తున్నాను అని చెప్పి హీస్ నాట్ థింకింగ్ లైక్ దిస్. 10 మందికి నేను 10 మందికి నేను సహాయం చేయగలుగుతున్నాను చాలు అనుకుంటున్నాడు. సో వి షుడ్ ఆల్సో బి కన్విన్స్డ్ యాక్చువల్లీ మై నేను జపం చేయడం ద్వారా ఒక ఆత్మ తన యొక్క ధర్మాన్ని చేస్తుంది కాబట్టి ధర్మాన్ని బతుకుతుంది. ధర్మం బతుకుతున్నప్పుడు ప్రకృతి సహకరిస్తుంది, ప్రకృతి సహకరిస్తుంది భగవంతుడు కనికరిస్తాడు చాలు. ప్రకృతి సహకరిస్తుంది భగవంతుడు కనికరిస్తాడు ఆటోమేటికలీ ఆల్ ఆస్పీషియస్నెస్. శుద్ధ భక్తి అనేది నిజమైన అంటే నిజమైన ఉత్తమ భక్తి అనేది నిజమైన శుభకార్యం అనమాట. ఇట్ ఇస్ ఆల్ ఆస్పీషియస్నెస్ ఫర్ వన్ సెల్ఫ్ ఫర్ అదర్స్ ఆల్సో, వ్యక్తిగతంగా కూడా. అందుకే భక్తి సిద్ధాంతాలు చెప్పారు, ఏమని చెప్పారు, ప్రభుపాద ఉద్దేశం చెప్పారు, యు గో టు వెస్ట్, నువ్వు అమెరికా వెళ్ళు. అమెరికా అని చెప్పలేదు, యాక్చువల్ వెస్ట్ అంటే అప్పట్లో భక్తి సిద్ధాంతాలు అండర్స్టాండింగ్ ఇంగ్లాండ్. ఎందుకంటే అప్పట్లో ప్రపంచం మొత్తాన్ని ఎవరు శాసిస్తున్నారు, బ్రిటిష్ శాసిస్తుంది. కానీ ప్రభుపాద సమయం వచ్చేసరికి ఆ యొక్క పవర్ హౌస్ బ్రిటిష్ నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది, కాబట్టి ప్రభుపాద అమెరికాని ఎంచుకున్నారనమాట. భక్తి సిద్ధాంతరస్ టైంలో అది బ్రిటిష్ బ్రిటన్ అప్పట్లో. సో భక్తి సిద్ధాంతరస్ ఏమంటారు, యు గో టు వెస్ట్, మీరు పాశ్చాత్య దేశాలు వెళ్ళండి అండ్ యు ప్రీచ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ చైతన్య, చైతన్య మహాప్రభుడి వారి సందేశాన్ని ప్రచారం చేయండి. అండ్ దెన్ భక్తి సిద్ధాంతరస్ ఏమంటారు, ఇట్ విల్ డూ ఆల్ బెనిఫిట్ టు యూ, ఇట్ విల్ బ్రింగ్ ఆల్ ఆస్పీషియస్నెస్ టు యూ అండ్ టు ద హోల్ వరల్డ్ అని చెప్తారు అనమాట. దానివల్ల ఏమవుతుంది, నీ జీవితం ఉద్ధరింపబడుతుంది, నీ జీవితం ఉద్ధరింపబడుతుంది ప్లస్ ప్రపంచం అంతా ఉద్ధరింపబడుతుంది. సో భక్తి ఇట్ బ్రింగ్స్ ఆల్ ఆస్పీషియస్నెస్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ ఫర్ ఎవ్రీ వన్. చెప్పినోడికి లాభమే, వినని వాడికి కూడా లాభమే, ఇద్దరికి లాభమే. చూడండి, ఏ బిజినెస్ అయినా సరే ఒకడికి లాభము ఒకటి నష్టం ఉంటుంది ఎప్పుడైనా సరే, కానీ ఇక్కడ చూస్తే ఇద్దరికి లాభమే అనమాట. ఇట్స్ ఆల్ ఆస్పీషియస్ రైట్. సర్వ జగతం అనురక్తం, ఇట్స్ ఆల్ ఆస్పీషియస్నెస్. అట్రాక్టివ్ అనురక్త, అనురక్త అంటే ఆల్ అట్రాక్టివ్. శుద్ధ భక్తి అనేది అందరినీ ఆకర్షిస్తుంది అనమాట. అందుకే చూడండి, ఎవరైనా సరే భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్న కొద్దీ దే బికమ్ వెరీ బ్యూటిఫుల్, భౌతికంగా కూడా వాళ్ళు చాలా ఆకర్షణ తయారవుతారు. అదే వ్యక్తి భక్తిలో లేనివాడు వ్యక్తి అంటే అందవిహీనంగా కనిపించిన వాడు కూడా ఆ వ్యక్తిలో వైష్ణవ లక్షణాలు ఉన్నప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్ గా అతను అంటే భౌతికంగా కూడా అందంగా కనిపిస్తారు ప్లస్ అందరినీ ఆకర్షించగలుగుతాడు. ఎందుకంటే ఒక వ్యక్తికి అందం దేని నుంచి వస్తాయి అంటే ఒక రకం చెప్పాలి ఆభరణాల నుంచి వస్తాయి. అంటే ఒక ఆభరణాల వలన వ్యక్తికి అందం పెరుగుతుంది, అవునా కాదా? సో వైష్ణవులకి ఆభరణాలు ఏమిటి, వైష్ణవ లక్షణములు సద్గుణాలు అనమాట. సో వైష్ణవ క్వాలిటీస్ ఆర్ ద రియల్ ఆర్నమెంట్స్ ఫర్ ఎ వైష్ణవ. కాబట్టి ఆ వైష్ణవ సద్గుణాలు, ఆ వైష్ణవ లక్షణాలు ఒక వ్యక్తిలో పుష్కలంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి స్వతహాగా అందరినీ ఆకర్షిస్తాడు అనమాట. సంబడీ ఈజ్ రియల్లీ హంబుల్, ఓ వ్యక్తి నిజంగా భక్తి జీవితం వినయంగా ఉన్నప్పుడు న్యాచురల్గా ఆ వ్యక్తి అందరినీ ఆకర్షిస్తాడు. సంబడీ హాజ్ రియల్ డివోషన్ ఫర్ కృష్ణ, న్యాచురల్ గా ఆ వ్యక్తి అందరినీ ఆకర్షిస్తాడు. హరిదాస్ ఠాకూర్ ఎక్కడికి వెళ్ళినా ఆకర్షించారు. సో చాలా మందికి అర్థమయ్యేది కాదు, ప్రభుపాదుల వారు 70 ఏళ్ల వయసు ముసలాయన అది కూడా ఇండియన్, ఇండియన్ అంటే చిన్న చూపు చూస్తారు, అది కూడా అమెరికన్స్. ఆ హిప్పీ కల్చర్ లో ఎనీబడీ హూ ఇస్ అబౌవ్ 30, ఎవరైనా సరే 30 ఏళ్ళు దాటిన వ్యక్తులు నమ్మకూడదని వాళ్ళ కల్చర్ అనమాట. ముస్లిం వాళ్ళు కూడా కాదు, 30 దాటక వాళ్ళు నమ్మకూడదు అని చెప్పి. అలాంటి 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఏం చెప్తే అది విన్నారు వాళ్ళు. అసలు ముస్లిం వాళ్ళు దగ్గర రానివ్వరు. ప్రభుపాద్ అది కూడా ఇండియన్, అది కూడా ప్రభుపాద్ ఇప్పుడు డబ్బున్నాడా కాదు పేద ఆయన, అది కూడా ఇప్పుడు ప్రభుపాద పెద్ద ఏమైనా సరే ఆయన ఫ్లూయెంట్ గా మాట్లాడారంటే ప్రభుపాద ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమయ్యేది కూడా కాదు. ప్రభుపాద ప్యూర్ బెంగాలీ యాక్సెంట్ లో మాట్లాడేవారు. బట్ స్టిల్ అందరూ ప్రభుపాద ఏం చెప్తే అదే, ప్రభుపాద కోసం ప్రాణం ఇవ్వడం, ఎన్నిసార్లు చనిపడగా రెడీ. అంతలాగా ప్రభుపాద వాళ్ళని ఆకర్షించారు. ఎలా ఆకర్షించారు? కృష్ణ. కృష్ణ అంటే ఏమిటి? కృష్ణ అనే పదానికి అర్థం ఏమిటి? ఆల్ అట్రాక్టివ్, సర్వ ఆకర్షణి, రైట్? భగవంతుడు అందరిని ఆకర్షించేవాడు అని చెప్పి. ఎవరైతే ఆ కృష్ణుణ్ణి తన హృదయంలో నిరంతరం కొలుస్తారో, కృష్ణ కూడా తన పవర్ని మేనిఫెస్ట్ చేస్తారు, అంటే తన పవర్ని విప్పుతారన్నమాట. న్యాచురల్ గా కృష్ణ ఇస్ ఆల్ అట్రాక్టివ్, సో ద ప్యూర్ డివోటీ హూ హ్యాస్ కృష్ణ ఇన్ హిస్ హార్ట్ హీ ఆల్సో బికమ్స్ ఆల్ అట్రాక్టివ్. కాబట్టి భక్తి జీవితంలో మనం ఈ ఉత్తమ భక్తి మార్గంలో ఎంత మనం ముందుకు వెళ్తే అంత అంత మనల్ని ఆకర్షిస్తుంది. కాబట్టి బయట వాళ్ళు అట్రాక్ట్ పీపుల్, వాళ్ళు రకరకాల జిమ్నాస్టిక్స్ చేస్తారనమాట, తమను తాను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో మెనీ థింగ్స్ వీడు సమ్ టైమ్స్ డివోటీస్. మనం కూడా ఇప్పుడు బయట ప్రపంచం ఉన్నప్పుడు కొన్నిసార్లు తప్పదు, సమ్ టైమ్స్ వీ మే హావ్ టు పుట్ అవర్ ఫోటోస్. లాభం వచ్చిన తర్వాత అల్టిమేట్ గా మన కంటెంటే మనల్ని వాళ్ళని అట్రాక్ట్ చేసేలా చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అవర్ సబ్స్టెన్స్, మనలో ఎంత మనం కృష్ణుడిని పట్టుకుని ఉన్నాము అన్న దాని విషయం బట్టి ఎదుటి కడుపులో పుట్టని చెప్పి అర్థం. అంత పెద్ద మాట అంటది అనమాట. ధ్రువ మహారాజ్ వాజ్ నాట్ లైక్డ్ బై సురుచి. తర్వాత ధ్రువ మహారాజ్ తపస్సు చేస్తారు, విష్ణు వస్తారు, తన శుద్ధ భక్తులు అవుతారు. ధ్రువ మహారాజ్ తిరిగి తన రాజ్యానికి వచ్చినప్పుడు అందరు ప్రజలు ధ్రువ మహారాజుని తన సొంత కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారు అనమాట. అక్కడ ప్రభుపాద రాస్తారు, వెన్ వన్ బికమ్స్ అడ్వాన్స్డ్ స్పిరిచువల్ లైఫ్, ఒక వ్యక్తి భక్తి జీవితంలో అభివృద్ధి చెందినప్పుడు, భక్తి జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరూ అతని పట్ల ఆకర్షణ చెందుతారు. ఎందుకు? అతని హృదయంలో కృష్ణుడు ఇంకా ఇంకా ఎక్కువ మేనిఫెస్ట్ అయి ఉన్నారు కాబట్టి న్యాచురల్లీ కృష్ణ ఇస్ ఆల్ అట్రాక్టివ్, సో ప్యూర్ డివోటీ ఆల్సో బికమ్స్ ఆల్ అట్రాక్టివ్. ఎక్స్టర్నల్ గా చూసుకుంటే అతను అందవిహీనంగా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, కానీ శుద్ధ భక్తుడు భక్తి జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ అతను చాలా ఆకర్షించవంతంగా తయారవుతాడు, అందరిని ఆకర్షించగలుగుతాడు అనమాట. అండ్ దట్ వీ హావ్ సీన్ ఆల్సో, యూనో. సో యు జస్ట్ స్పీక్ కృష్ణ కథ, యు జస్ట్ స్టే honest and true the principles of spiritual life, you will attract everyone, andane aakarshinchukovali shuddha bhaktulu, right? So anurakta. Moodo enti? Sadguna. Sadguna ante emti? Bestows good qualities, ante anni sadgunalu advanti vyaktilo vastayi. Ante shuddha bhakti evaraithe paatistaro vaala hrudayamlo vaala jeevithamlo anni uttama gunalu vastayi. Prabhupad eppudu chala గర్వంగా చెప్పుకుంటారనమాట. ఏమని చెప్పుకుంటారు గర్వంగానా? జస్ట్ సీ ద పవర్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, భక్తి గొప్పతనాన్ని చూడండి. నా శిష్యులు వాళ్ళు పెద్ద ఏం చదువుకోలేదు, అయినా సరే వాళ్ళు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, మీట్ ఈటింగ్, ఇంటాక్సికేషన్, ఇల్లిసిట్ సెక్స్, గ్యాంబ్లింగ్, ఈ నాలుగు దోషాలు అన్నిటి నుంచి బయటపడి జెంటిల్మెన్ లా బతుకుతున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ నోబెల్ లాలెట్స్, స్కాలర్స్, ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు చెప్పుకునే వాళ్ళు, వాళ్ళు ఏం మంచి గుణాలు లేవు, దే కాంట్ గివ్ అప్ ద బ్యాడ్ హ్యాబిట్స్ అని చెప్తారు మా ప్రభుపాద వాళ్ళు, రైట్? సో ప్రభుపాద గివ్స్ ఎగ్జాంపుల్. బట్ శాస్త్రపరంగా చూసుకున్నట్లయితే శ్లోకం వస్తుంది కదా, యస్యాస్య భక్తి భగవత్ అకించను సర్వే గుణసత్ర సమాసుతేశ్వర హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరతే నాస్తి దావతో బహి. యస్యాస్త భక్తిర్ భగవత్య కించన సర్వైర్ గుణస్తత్ర సమాసుతే సుర హరావ భక్తస్య కుతో మహద్గుణ మనోరతే నాస్తి దావతో బహి. సో ఎవరైతే ఈ యొక్క యస్యాస్తి భక్తిర్ భగవత్ అకించన, సో యక్కించడం భగవంతునికి ఎవరైతే భక్తి చేస్తారో, సర్వేసను సమస్త సర్వే గుణేశ సమాసుతేశ్వర. సో సుర అంటే ఎవరు? దేవతలు. దేవతలకు ఉన్న గొప్ప లక్షణములు అన్నింటినీ ఆ వైష్ణవుడి యొక్క శరీరంలో వాలిపోతాయి అని చెప్పి. ఎవరైతే భక్తి చేయడం మొదలు పెడతారో వారి జీవితంలో దేవతల యొక్క లక్షణములు అన్ని వచ్చేస్తాయి. హరావ భక్తస్య కుతో మహద్గుణ. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎవరైతే భగవంతుని యొక్క భక్తి చేయరో అటువంటి వ్యక్తులు ఎటువంటి సద్గుణాలు ఉండవు అంటున్నారు అన్నమాట. ఎందుకు ఉండవంట? అరే అనొచ్చు కదా, అదేంటి ప్రోజీ నా కొలి ఉన్నాడు వాడేమిన్ని అతనేమిన్ని భక్తి చేయట్లేదు, కానీ నిజమైన జెంటిల్మ్యాన్ అతను, యాక్చువల్లీ మోర్ హానెస్ట్. ఆన్ ద అదర్ హ్యాండ్ నా ఆఫీస్ లో ఒక ఉన్నాడు డివోటీ, అతను అబద్ధాలు ఆడుతూ ఉంటాడు ఆఫీస్ కోసం, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, జాబ్ ఎగ్గొట్టేస్తూ ఉంటాడు, నెక్స్ట్ సెల్ఫిష్. ఆన్ అదర్ హ్యాండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాన్ డివోటీ, అతను నిజంగా సెల్ఫ్లెస్, అబద్ధం ఆడు, ఉద్యోగం కూడా సరిగ్గా చేస్తాడు. సో ఇఫ్ యు ఆస్క్ మీ హూ హ్యాస్ బెటర్ క్వాలిటీస్, ఎవరి దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి, నాన్ డివోటీ దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి, డివోటీ దగ్గర మంచి లక్షణాలు లేవు అని మీరేమంటున్నారు? నాన్ డివోటీ దగ్గర మంచి లక్షణాలు లేవు, డివోటీస్ దగ్గర మాత్రమే మంచి లక్షణాలు ఉన్నాయి అంటున్నారు. సో ఐ కాంట్ అప్రిషియేట్ ఇట్ అలాగని చెప్పి ఎవరైనా అనొచ్చు. దీనికి సమాధానం ఏమిటి? ఈ శ్లోకంలో ఉంది ఫోర్త్ లైన్, మనోరథేన నాస్తి దావతో బహిహి. అంటే ఒక అభక్తుడి దగ్గర ఎటువంటి మంచి గుణాలు లేవు అని ఎందుకన్నారంటే, మరి ఉండొచ్చు కదా, ఇప్పుడు రావణుడి దగ్గర కూడా ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి, హిరణ్యకశిపుడి దగ్గర కూడా ఉండ, కంసుడు చూసినట్లయితే కంసుడు తన చెల్లి కోసము రథసారథి అవుతాడు. రథసారథి అవడం అనేది చాలా లో పొజిషన్, కానీ చెల్లి కోసం రథసారథి అవుతాడు అన్నమాట. చెల్లిని వివాహం చూసి కళ్ళని నీళ్ళు వస్తాయి వా అని చెప్పి. హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదను చూసి జుత్తు నెమురుతూ ఉంటాడు, కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయి. తన కొడుకు తన పుత్రుడు యొక్క శరీరపు సువాసన చూసుకొని ఆనంద భాషంతో తేలుతూ ఉంటాడు అన్నమాట. కానీ ఎంతవరకు? తన మీదకు రానంత వరకే, అవునా కదా. తన మీదకి వచ్చిన తర్వాత వేరేలా అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు, మనోరథే నాస్తి. సో అభక్తులు అనే వాళ్ళకి ఎలా ఉంటారంటే, మనోరథ అంటే వాళ్ళ మనస్సు మన్హి రాజా, అంటే వాళ్ళకి మనస్సు ఇది రైట్ అని అనిపిస్తే రైట్ చేస్తారు, తప్పు అనిపిస్తే వదిలేస్తారు, వేరే చేస్తారు అనమాట. సో ఈ రోజు ఒక మంచి గుణాలు వాళ్ళు ఒక మంచి గుణాలు ఫాలో అవ్వచ్చు, ఎందుకంటే అది రైట్ అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నారు అంతే. అదే పోతే ఇంకొక కారణం రావచ్చు, దెన్ ద గివ్ ఇట్ అప్. కాబట్టి వాళ్ళలో ఒక స్టెబిలిటీ ఉంటుందని చెప్పి అర్థం ఇక్కడ. దే డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ క్వాలిటీస్ బికాస్ దే ఆర్ నాట్ స్టెబుల్. కానీ భక్తుల విషయంలో ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎన్నెన్నో అనర్థాలు ఉండుండొచ్చు, అయినా సరే దే ఆర్ గైడెడ్ బై గురువు సాధు శాస్త్ర. భక్తులు అనేవాడు అంటే నిజమైన భక్తులు అనేవాడు ఎలా ఉండాలి, గురువు సాధువు శాస్త్ర ఈ మూడిట్ల ఆధారంగా ఉంటారు. కాబట్టి అతనికి నచ్చినా నచ్చకపోయినా సరే గురువు కోసము సాధువుల కోసము శాస్త్రం చెప్పింది కాబట్టి అతను చేస్తాడు అనమాట. సో హీఈస్ గైడెడ్ అండ్ హీఈస్ గైడెడ్ భక్తుడు అనేవాడు గైడెడ్ అనమాట. కానీ అభక్తుడు అనేవాడు మనోరథ. మనోరథ ఏనంటే మన్హి రాజా, అతని మనస్సే రాజు అనమాట. మనస్సు ఏం చెప్తే అది. ఈరోజు మనసు మంచిగా ఉండమంటుంది కాబట్టి మంచిగా ఉంటున్నాడు, రేపు మనసు హే వద్దు అంటాడు, వేరే తన వికృతి రూపం చూపిస్తాడు అనమాట. సో దట్స్ వై ఆ భక్తులు ఎప్పుడు నమ్మకూడదు. కంసుడు కూడా చెప్తాడు అనమాట, వసుదేవుడు రాగానే ఓ నువ్వు ఎంత గొప్పవాడివి, నీ పుత్రుని తీసుకొచ్చావు, నాకేం అవసరం లేదు, అది ఇద్దరు ఉంచుకో, నీ బస్సు నీ కృష్ణుని మాత్రం తీసుకురా సరిపోతుంది అని చెప్పి చెప్తారు అనమాట. సో బ్రింగ్ యువర్ ఎయిత్ సన్ను, అష్టమ సంతానం తీసుకురా చాలు, ఈ మొదటి వ్యక్తి అవసరం అని చెప్పి. మళ్ళీ నారదమని చెప్తారు, ఎవరికి తెలుసు కృష్ణుడు ఫస్ట్ సన్ గా వచ్చేస్తాడేమో అనేసరికి మళ్ళీ అదే పుత్రుని పిలిపించి చంపేస్తాడు అనమాట. అంటే మనోరథేన, మనస్సు అప్పుడు మంచిగా ఉండమంటే మంచిగా ఉంటాడు, చెడ్డగా ఉంటే చెడ్డగా ఉంటాడు అనమాట. కానీ భక్తులు అనేవాళ్ళు అలా కాదు, రైట్? సో సమ్టైమ్స్ ఏ డివోటీ మే బి హ్యావింగ్ మోర్ బ్యాడ్ క్వాలిటీస్. ఆ భక్తుడి కన్నా భక్తుల్లో ఎక్కువ దుర్గుణాలు ఉండొచ్చు, సాధ్యమే. అయినా సరే మనం ఇక్కడ ఏం చెప్పాము, ఇక్కడ ఏం చెప్తుంది, భక్తుల్లో దేవతల గుణాలు ఉంటాయంటది అనమాట. ఆ భక్తుల్లో ఉండవు అంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఎలా అర్థం చేసుకోవాలంటే, సి ఏ డివోటీ మే హ్యావ్ మోర్ బ్యాడ్ క్వాలిటీస్ బట్ ఏ డివోటీ ఎస్ అగ్రీడ్ టు గెట్ క్యూర్డ్. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ రోగులండి, ప్రతి ఒక్కరూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. భౌతిక ప్రపంచం అంటేనే హాస్పిటల్, అవునా కాదా? అందరూ రోగులే, అందరూ కరోనా వైరస్ పేషెంట్, అందరూ కరోనా వైరస్ పేషెంట్లే అనుకోండి. ఉదాహరణకి ప్రతి ఒక్కడు ఇన్ఫెక్టెడ్ పేషెంటే, ఎవ్రీ వన్ ఇస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్. కానీ కొంతమంది ఎక్కువ ఇన్ఫెక్షన్, కొంతమంది తక్కువ ఇన్ఫెక్షన్, కానీ కొంతమంది మాత్రము నిజాయితీ పరులు. వాళ్ళు ఒప్పుకుంటున్నారు, నాకు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి నేను నయం అవ్వాలనుకుంటున్నాను. వాళ్ళు తమకు తాముగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నయం చేయండి అంటారనమాట. ఓకే, తమను తాము సమర్పించుకుంటారు, నయం చేయించుకుంటారు అనమాట. ఆన్ ద అదర్ హ్యాండ్ బయట కొంతమంది ఉంటారు, వాళ్ళు తమకి ఇన్ఫెక్షన్ ఉందని కూడా ఒప్పుకోరు. వాళ్ళలో కూడా కొంతమంది హెవీ ఇన్ఫెక్షన్ అయిన ఉంటారు, కొంతమంది తక్కువ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు ఉంటారనమాట. ఆ తక్కువ ఇన్ఫెక్షన్ అయినవాడు చూసి నేను బయట ఉన్నాను, ఆయన ఇన్ఫెక్షన్ లేదు, వాడు లోపల ఉన్నాడు, ఆయన వాడికి ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినా సరే ఏం లాభము? హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్ళాడు వాడు, అయినా సరే వాడికి ఇన్ఫెక్షన్ ఉంది, నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, అయినా సరే ఇన్ఫెక్షన్ తక్కువ ఉంది, అలా అని వాడు మురిసిపోతాడు అనమాట. కానీ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆ హాస్పిటల్ వెళ్ళిన వాడికి ఈ రోజు ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. కొన్ని రోజుల్లోనే, ఒక 10-15 రోజుల్లోనే అతను ఇన్ఫెక్షన్ తగ్గిపోయి పూర్తిగా నయమయ్యి బయటకు వస్తాడు. మరి నీ సంగతి ఏంటి? బయట ఉన్నావు కాబట్టి ఇంకొంచెం ఇన్ఫెక్షన్ పెరిగి చస్తావు నువ్వు. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలతో నిండిపోయి ఉంటారు, రైట్? కానీ కొంతమంది నిజాయితీ పరులు, వైష్ణవులు నిజాయితీ పరులు అంటారు అనమాట. వాళ్ళు, ఎస్, నా హృదయం అనర్థాలతో నిండి ఉన్నది, నేను కృష్ణుడు దాసుని అర్థం చేసుకోలేకపోతున్నానని ఒప్పుకొని వాళ్ళు గురువు ఆశ్రయం తీసుకొని, వైష్ణవుల ఆశ్రయం తీసుకొని వాళ్ళు ఈ సాధనా భక్తిని పాటిస్తూ ఉంటారనమాట. పాటిస్తూ ఉన్నా సరే మొదట్లో అంటే కొంతమంది చాలా ఎక్కువ అనర్థాలతో వస్తారు, కామ క్రోధం లోభము చాలా ఎక్కువ అనర్థాలు ఉంటాయన్నమాట. డివోటీస్ వస్తారు కానీ సేవ చేయాలంటే మనసు రాదు వాళ్ళకి, చేతిలోంచి రూపాయి తీయాలంటే మనసు రాదు వాళ్ళకి. బయట ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ చారిటబుల్ అయి ఉండొచ్చు, లక్షలు లక్షలు ఖర్చు పెడతారేమో సమాజ సేవకి. అయినా సరే వాళ్ళు అనుకుంటారు, ఏ ఇతను కంటే నాకు ఎక్కువ దాన గుణం ఉంది అనుకుంటాడు వాడు. కానీ వాడు అతను తెలియని విషయం ఏంటంటే, అతను బయట ఉన్నాడు ఇంకొంచెం భౌతికమైన కోరికలతో, ఇంకొంచెం భౌతికమైన జబ్బుతో, ఇంకొంచెం అతను ఇంకొంచెం పతిత పోతూ ఉంటాడు. కానీ డివోటి ప్రస్తుతానికి అతను బయట వాడి కన్నా చెప్పుకుంటే, బయట వాడి కన్నా కూడా ఇతను కొంచెం తక్కువ ఎక్కువ అనారోగ్యంతో ఉండొచ్చు, కానీ హాస్పిటల్కి వచ్చాడు కాబట్టి త్వరగా నయం అవుతాడు. కానీ బయట వాడు ఇంకా 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 కిందకి వెళ్ళిపోతాడు అనమాట. హీ విల్ గో డౌన్ ఇన్ హిస్ లైఫ్. ఇంకా దుర్గుణాలు యాడ్ అవుతుంటాయి, భౌతిక ప్రపంచంలో వచ్చాక ఆటోమేటిక్ దుర్గుణాలు యాడ్ అవుతాయి అనమాట. కానీ భక్తులకి ఈరోజు ఎక్కువ దుర్గుణాలు ఉన్నా సరే, ఆ భక్తి అనే మార్గం ద్వారా అతి త్వరలో వాళ్ళు ఒక పర్ఫెక్ట్ జెంటిల్మెన్స్ కింద తయారవుతారు. అన్ని దేవతల సద్గుణాలు వాళ్ళు వస్తాయి, దే విల్ బికమ్ సూపర్ డూపర్ డివోటీస్. అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి ఇస్కాన్ లో, ఒకటా రెండా కొన్ని వేల ఉదాహరణలు మనం చెప్పుకుంటున్నాం కదా. రష్యన్ డివోటీస్ ఆయన, ఆయన ఫ్రమ్ వేర్, ఫ్రమ్ పోలాండ్ అనుకుంటాను ఆయన. మాయాపూర్లో దోమలు అతనితో పాటు ఇంకా ఇండియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను మస్ట్ ఆల్ అవుట్ పెడితే దోమలు చచ్చిపోతాయి కదండి, ఎందుకు ఆల్ అవుట్ అని చెప్పేసి దోమ దాన్ని వాడుకుంటారన్నమాట. తర్వాత అతను మళ్ళీ ఫీల్ అవుతాడు, నేను వేరే ఆయనకి ఇలా ఎందుకు అలా చెప్పానని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి, సారీ ప్రభుజీ, ఎందుకు కానీ దోమలు మన వలన దోమలకి అనవసరంగా కష్టం వస్తుందని నాకు మనసు ఒప్పలేదు, అందుకనే వద్దు అని చెప్పాను, ఆల్ అవుట్ ఏమనుకోవద్దు అంటే, సర్లేండి దోమతారు ఉంది కదా వాడుకుందామని అంటాడు అతను. రెండో ఆయన అప్పుడు అతను చెప్తాడు తన యొక్క చరిత్ర చెప్తాడు అనమాట. ఏంటి తన యొక్క హిస్టరీ ఏంటి, అతను అంతకు ముందు యాక్చువల్ గా రష్యన్ ఆర్మీలో అతను ఒక పెద్ద మేజర్ ఏదో అనమాట. ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో కూడా 100,000 మందిని తన సొంత చేతిలో చంపాడు, ఆయన. దాని తర్వాత ఒక యుద్ధంలో ఆపోజిట్ పార్టీ ఆ వ్యక్తిని కూడా, ఆపోజిట్ పార్టీ లీడర్ని కూడా చంపడానికి తీసుకొస్తే అతను కనీసం భయపడట్లేదు, అతని ద్వారా నిజాలు చెప్పించాలని ట్రై చేశాడు. ఎంత నిజాలు చెప్పించాలని ట్రై చేసినా సరే ఈజ్ లీస్ట్ అఫ్రేడ్ అనమాట. అప్పుడు ఈ మేజర్కి ఇంకా చిరాకు వస్తుంది అనమాట. ఇదేంటి కనీసం భయపడట్లేదు అని చెప్పి ఇతను గన్ చూపిస్తాను అనమాట, నువ్వు నిజం చెప్పకపోతే ఇప్పుడు నిన్ను పేరు నేను చంపేస్తాను అనమాట. అప్పుడు అతను అంటాడు, ఎవరిని చంపుతావు, శరీరాన్నా ఆత్మనా అని చెప్పి. శరీరము ఆత్మ ఇంకా అర్థం కాదు, వాట్ డూ యూ మీన్ అంటాడు అన్నమాట. అంటే అప్పుడు అంటే అతనికి ఆ ఫిలాసఫీ అర్థం కాదు, కానీ హీ స్పీక్స్, నువ్వు నా ఆత్మ అనేది దాన్ని ఎవరు ముట్టుకోలేరు తట్టుకోలేరు అని చెప్పి చెప్తారు అన్నమాట. నువ్వు శరీరం అనేది ఎలాగ చచ్చిపోవాల్సిందే, కాబట్టి నువ్వు నా శరీరాన్ని చంపగలవు, దానివల్ల నేను ఎందుకు భయపడాలి, నేనేం నిజం చెప్పడం చెప్పి అలా అనేసరికి అతనికి ఆ ఫిలాసఫీ మీద కన్నా కూడా ఇతనికి ఇంత ధైర్యం, ఏ పుస్తకం చదివితే ఇతనికి ఇంత ధైర్యం వచ్చింది, నాకు కూడా ఇంకా ధైర్యం కావాలి అని చెప్పి ఆ పుస్తకం తెలుసుకుందాం చెప్పేసి అతని సైడ్కి తీసుకెళ్లి అడుగుతాడు ఏం పుస్తకం అంటే. ఆ పుస్తకం ఇస్తాడనమాట, భగవద్గీత ఇస్తే ఇతను కూడా ఆ పుస్తకం చదువుతాడు. తర్వాత చదివి తర్వాత ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పుస్తకం చదివి ఇసుకోనికి వచ్చి డివోటీ అయిపోతాడు అనమాట. అయిపోయి ఒకప్పుడు మనుషుల్ని క్రూరంగా చంపిన వ్యక్తి ఇప్పుడు దోమల్ని కూడా చంపడానికి ఇష్టపడట్లేదు. అది డివోటీస్. దర్ ఆర్ డివోటీస్ హూ ఆర్ ఈటింగ్ ఆల్ గార్బేజ్ బిఫోర్, కానీ భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక చిన్న చీమని దోమని చంపాలన్నా సరే బాధపడతారు. ఆన్ ద అదర్ హ్యాండ్ కొంతమంది ఇస్కాన్లోకి రారు, చాలా మంచి లక్షణములకు మంచి బాలుడిలా ఉంటారు, కానీ వాళ్ళు అమెరికా వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి కేఎఫ్సి గారికి వెళ్ళి బీఫ్ అవన్నీ తింటా ఉంటారు అనమాట. సో వాట్ హ్యాపన్ టు ద గుడ్ క్వాలిటీస్? ఎందుకంటే ఆ గుడ్ క్వాలిటీస్కి ఒక ఆధారం లేదు. ఈ రోజు తినద్దు అంటాదు తినవు, రేపు తిను అంటది మనసు తినేస్తావు నువ్వు. కానీ భక్తుల విషయం అలా కాదు, మనకి ఎన్ని చెడు లక్షణాలు ఉన్నా సరే గురువు వద్దు అంటాడు కాబట్టి వాడు అది పని చేయడం అనమాట. కాబట్టి ఈవెన్చువల్ గా డివోటీస్ వాళ్ళు ఆ రెక్టిఫికేషన్ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి, వాళ్ళు హాస్పిటల్కి ఆల్రెడీ జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళు అతి త్వరలో రోగం నుంచి బయటపడతారు. కానీ బయట వాళ్ళు వాళ్ళకి రోగం ఉందనే విషయం కూడా ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం జబ్బు బారిన పడి ఇంకొంచెం పతనం అవుతారు అనమాట. సో డివోటీ హ్యావ్ ఆల్ గుడ్ క్వాలిటీస్, వైల్ నాన్ డివోటీ హ్యాస్ నో గుడ్ క్వాలిటీస్ అని శాస్త్రం చెప్తుంది. అది వాస్తవం. ఎందుకంటే నాన్ డివోటీస్ కూడా గుడ్ క్వాలిటీస్ ఉండొచ్చు, కానీ ఆ గుడ్ క్వాలిటీస్ అవి మనస్సు ప్రేరేపించ, వాటికి ఆధారం మనస్సు కాబట్టి, మనస్సు అనేది చంచలం కాబట్టి అవి ఎక్కువ రోజులు నిలవ్వ. అది దట్ ఈస్ ద అండర్లయింగ్ ప్రిన్సిపల్. లాస్ట్ పాయింట్ ఈస్ సుఖం. సుఖం అంటే బెస్ట్ ఆర్ సుపీరియర్ హ్యాపీనెస్, అంటే భక్తి అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది, రైట్? మనం చూడొచ్చు ఉత్తమ భక్తిలో ఎవరైతే పాటిస్తున్నారో దే బికమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. సుఖం అంటే సాటిస్ఫైడ్ అనమాట. మనము మహాప్రభులు వారు అదేంటది చైతన్య మహాప్రభులు వారు మహాప్రకాశ లీల, మహాప్రకాశ లీల చూసినట్లయితే మహాప్రభు స్వయంగా భగవంతుని యొక్క వైభవం ప్రకటించి మహాప్రభు అందరిని అడుగుతారు అనమాట, చెప్పు హరిదాస్ నీకేం కావాలి, చెప్పు కోల వైశ్యత నీకేం కావాలి, అద్వైతకర నీకేం కావాలి అని చెప్పి అంటే భగవంతుని రూపంలోకి వచ్చేస్తారు మహాప్రభు, షడ్భుజ గౌరంగ రూపం చూపిస్తారు. కానీ భక్తులు అందరూ ఒక్కరు కూడా నాకు ఇది కావాలి అది కావాలని కోరుకోరు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కోలావేర్ శ్రీధర్, కోలావేర్ శ్రీధర్ అంటే ఎవరు? అతను ఒక అరిటాకులు అరటి దెబ్బలు అమ్ముకునే వ్యక్తి. మహాప్రభు చిన్నపిల్లప్పటి నుంచి అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర అవన్నీ లాక్కునేసేవారు. అతను ఆల్రెడీ తక్కువ రేటుకి అమ్మేవాడు, ఆ డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు మహాప్రభు. నువ్వు మోసం చేస్తున్నావు ఎక్కువ డబ్బులు అడిగేస్తున్నావు అని చెప్పి నాటకం అంతే కావాలని చెప్పి కోలావేర్ శ్రీధర్ ఏడిపించాలని చెప్పి, ఎందుకంటే కోలావేర్ శ్రీధర్ చాలా గొప్ప భక్తుడు అనమాట. మహాప్రభు అతన్ని ఏడిపించడంలో మహాప్రభు సరదా ఉండేది. ఏ విధంగా కృష్ణుడు గోపికల్ని ఏడిపించేవారు అదే విధంగా కోలావేర శ్రీధర్ దగ్గర డబ్బులు ఇవ్వకుండానా ఆ అరిటాకులు అరటి దెబ్బలు లాక్కెళ్ళిపోయేవారు అనమాట మహాప్రభు. తర్వాత అఫ్ కోర్స్ కోలావేర శ్రీధర్ గొప్పతనాన్ని ప్రపంచం అందరూ చాటి చెప్తారు. కానీ ఈ సందర్భంలో మహాప్రభు అడుగుతారు కోలావేర శ్రీధర్ని, కోలావేర శ్రీధర్ నీ భక్తికి ఎంతో ప్రసన్నమయ్యాను, అసలు నీ చేతి మీదగా వచ్చిన అరిటాకులు తింటే అంతలో భోజనం చేసరికి ఎంతో ఆనందం ఉండేది. సో దయచేసి నీకేం కావాలో కోరుకో, నువ్వు కావాల్సిన నేను రాజునైనా అంటే ఇంద్రుని చేయగలను నేను. యువర్ డిజైర్, నువ్వు ఎంత పేదరికంలో అంటే అతను ఎంత పేదరికంలో ఉండేవాడు అంటే కోలావేర శ్రీధర్. సో అతనికి ఒంటి మీద బట్టలు కూడా ఉండేవి కాదు, ఆ చిన్న చిన్న చిరిగిపోయిన బట్టలని ముడి కట్టుకొని ఉండేవాడు అనమాట. అతను పైన థాచ్డ్ రూఫ్, దేర్ ఆర్ సో మెనీ హోల్స్, వర్షం వచ్చినా ఆగేది కాదు, అంతటి పేదరికంలో ఉండేవాడు అయినా సరే హీ వాజ్ మోస్ట్ హ్యాపీ. గంగా భగవంతు నామం జప చేసుకునేవాడు, గంగా పూజ చేస్తూ ఉండేవాడు అనమాట. మహాప్రభు అడుగుతారు నిన్ను ఏకంగా ఇంద్రుణ్ణి చేస్తాను అని చెప్పి, అంత వైభవాన్ని ఇస్తాను అని చెప్పి. బట్ కోలావేర శ్రీధర్ సేస్, ఐ డోంట్ నీడ్, నాకేం అవసరం లేదు, మహాప్రభు అడుగుతారు. అలా కాదు, ఏదో ఒకటి కోరుకో. ఈ రోజు నేను మహాప్రకాశ లీలలో ఉన్నాను, భగవంతుని రూపంలో ఉన్నాను, ఏ మడినా నీకు ఇస్తానని చెప్తాను అనమాట. దానికి కోలా విశ్వదని ఏమని అడుగుతారు, హి సేస్ దట్ మై డియర్ లార్డ్ ఐ వాంట్ దట్ స్మాల్ నిమాయ్, నాకేం కావాలి ఆ చిన్న పిల్లవాడు నిమాయ్, నిమాయ్ పండిత్, ఐ వాంట్ దట్ నిమాయ్ టు కమ్ టు మై హౌస్ ఎవ్రీడే. అటువంటి ఆ చిన్న నిమాయ్ ప్రతిరోజు నా ఇంటికి రావాలి, వచ్చి ప్రతిరోజు నాతో గొడవ పడి నా దగ్గర నుంచి అరిటాకులు అరటి దెబ్బలు లాక్కెళ్ళిపోవాలి. దట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ ఎవ్రీడే. అంటే అతను ఏమడిగాడు, నాకు మీరు చిన్నప్పుడు నిమాయ్ పండితులా ఉన్నప్పుడు ఏ విధంగా నాతో ఆటాడుకునేవాళ్ళు, అలాగే ఎప్పుడు ఆటలాడుకోవాలి అని చెప్పి కోరుకుంటాడు అనమాట నిమాయ్ పండిత్ ఎవరు, కోల విశ్వేశ్వర. సో డివోటీ ఆఫ్ ద లార్డ్ ఈ డజంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఎందుకంటే అది అలాగా మహాప్రభుకి ఎంతో ఆనందం వేసేది, కోలా విశ్వేశ్వరని తో గొడవ పడి అతని దగ్గర అరిటాకు లాక్కోవడం మహాప్రభుకి ఎంతో ఆనందం వేసేది. శ్రీధర్ కూడా ఆ నిమాయ్ పండిత్ వచ్చినప్పుడు భయం వేసేది, వాళ్ళు అరిటాకులన్నీ లాక్కెళ్ళిపోతాడని చెప్పి, అయినా భయం వేసేది కానీ ఆనందం కూడా అనమాట. ఏ విధంగా గోపికలు కృష్ణుడు వచ్చి వెన్న దొంగతనం చేస్తారని భయము, కానీ వాళ్ళు వాళ్ళు వెన్న తీసిందే కృష్ణుడు రావాలి వెన్న దొంగతనం చేయాలని చెప్పి. సో దే ఆల్సో వాంట్ కృష్ణ టు కమ్ అండ్ స్టీల్, బట్ దే ఆర్ ఆల్సో స్కేర్డ్ కృష్ణ టు కమ్ అండ్ స్టీల్. అదేవిధంగా శ్రీధర్ కూడా, సో అతను ఆ యొక్క ఆనందాన్ని ఎప్పుడు అనుభవించాలనుకుంటాడు. సో నాకు ఆయన నిమాయ పండి ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి అరటాకులు అరటి దెబ్బలు లాక్కెళ్ళిపోవాలి అని అదే నా కోరిక అని చెప్పి అడుగుతారనమాట. సో ద డివోటీస్ ఆఫ్ ద లార్డ్ డోంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దన్ కృష్ణ సర్వీస్. ఏ విధంగా మనం కృష్ణుడు సేవ చేస్తున్నాము ఆ సేవ కంటిన్యూ అవుతూ ఉండాలి, ఇంకొంచెం బాగా సేవ చేయాలి. అంతకు మించి వాళ్ళు ఎటువంటి భౌతిక వాళ్ళ సేవకి ప్రతిఫలంగా ఎటువంటి భౌతిక కోరిక కోరుకోరు. హరిదాస్ ఠాకూర్ కూడా, హరిదాస్ ఠాకూర్ కూడా మహాప్రభు అడుగుతారు, అదనేం చెప్తారు, వైష్ణవులు ఇంటి అరుగున బయట ఉన్న ఒక కుక్క జన్మ కావాలి అంటారు అనమాట. ఎందుకు, ఇప్పుడు నేను ఎంతో మంది అడిగి ఉచ్చిష్ట అంటే మహామహాప్రసాద్ ఉచ్చిష్ట అడుగుతున్న వైష్ణవులు ఎవరు ఇవ్వట్లేదు, కానీ ఒక కుక్కనయ్యా అనుకోండి ఆ జనాలు తినిన తర్వాత మిగతా పారేస్తారు, అది నేను తినొచ్చు ఎవరైనా అడ్డు చెప్పరు అని చెప్పి. సో ఐ వాంట్ బి డాగ్ ఇన్ ద హౌస్ యూనో అట్ దట్ అవుట్ డోర్ స్టెప్ ఆఫ్ ఎట్ వైష్ణవాస్ అని చెప్పి, వైష్ణవులు ఇంటి బయట కుక్కనవ్వాలని చెప్పి. అంటే ఎంతటి వాళ్ళకి వినయము, అంటే వాళ్ళకి భక్తి జీవితం ఎంత మాధుర్యాన్ని ఆస్వాదించకపోతే అలా కోరుకోగలరు. మనలో ఎవరైనా సరే కుక్క జన్మ కావాలని కోరుకుంటారా ఎవరైనా సరే? సో బట్ దే ఆర్ అట్ దట్ లెవెల్, యూనో వీ కాంట్ కాంప్రహెండ్ యాక్చువల్లీ, మనం దాన్ని ఇమిటేట్ చేయలేము మనము. అంటే వాళ్ళకి ఎంతటి రస ఆస్వాదించకపోతే వాళ్ళకి స్వయంగా భగవంతుడు వచ్చి భగవంతుని రూపంలో వచ్చి మహాప్రభు వచ్చి ఏం కావాల్సింది ఇమ్మీడియట్ గా ఇస్తాను అంటే ఇలాంటి కోరుకున్నారంటే వాళ్ళు ఎంత ఆస్వాదించకపోతే అలా కోరుకోగలరు. సో భక్తి అనేది, ఉత్తమ భక్తి అనేది ఎంత ఆనందాన్ని ఇవ్వగలదు. అండ్ దిస్ ఇస్ పాసిబుల్ ఈవెన్ అట్ సాధనా స్టేజ్, క్లేశాగ్ని మరియు శుభత ఇది సాధనా స్థాయిలో కూడా దీని ప్రభావం ఉంటుంది అనమాట. సో శుభత అంటే ఫోర్ థింగ్స్. ఫస్ట్ ఏంటి, ఆల్ అట్రాక్టివ్, ఆల్ ఆస్పిషియస్. ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్ ఆస్పిషియస్, అంటే ఉత్తమ భక్తి అనేది నిజమైన శుభకార్యము, అది మనకిన్ని మరి పూర్తి ప్రపంచానికి. కాబట్టి మనము మనం నిజంగా బయట వాళ్ళలాగా వెళ్ళి సమాజ సేవ చేయట్లేదు అనుకుంటారు కొన్నిసార్లు, కానీ లేదు. మనం మన భజన, మన కీర్తన, మన మార్నింగ్ ప్రోగ్రామ్ ఇది మనం పక్కకి చేసినా సరే మనం యాక్చువల్గా లోకానికి సహాయపడుతున్నాము అని నమ్మాలి. రెండవది, శుద్ధ భక్తి అనేది సర్వాకర్షణి మనం చూసాము. ఎందుకంటే కృష్ణుడు సర్వాకర్షణుడు కాబట్టి కృష్ణుడు ఎవరి హృదయంలో ఉంటారో వాళ్ళు కూడా సర్వాకర్షణులు అవుతారు. నెంబర్ 3, శుద్ధ భక్తి అనేది సద్గుణాలను ఇస్తుంది మనం చూస్తాము అనమాట. బయట వ్యక్తులు వాళ్ళకి వాళ్ళ మనస్సే ఆధారం కాబట్టి మనస్సు ఎప్పుడు ఎలా చెప్తారో ఉంటారు, గెస్ చేయడం కష్టం. ఆన్ ద అదర్ హ్యాండ్ డివోటీస్ అనేవాళ్ళు గురువు, హరిగురు, వైష్ణవాసును, గురు సాధు శస్త్ర, గురువు వైష్ణవులు మరియు సాధువులు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఉంటారు కాబట్టి వాళ్ళు అతి త్వరలో తమ యొక్క ఈ యొక్క 6 అనర్థాలు, తమ యొక్క అనర్థాల నుంచి బయటపడి ఉత్తమ భక్తులకి తయారవుతారు. బయట వాళ్ళు ఈ రోజు మంచి వాళ్ళకి ఉండొచ్చు, కానీ వాళ్ళకి సమయంతో పాటు ఇంకొంచెం చెడ్డ వాళ్ళకి మారుతారు. ఎందుకంటే భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం జనాలను లాగిస్తుంది కింద కాబట్టి. అని చివరిగా ఏం చెప్పుకున్నాము, శుద్ధ భక్తి అనేది ఎంతో, అంటే ఉత్తమ భక్తి అనేది ఎంతో సుఖాన్ని ఇస్తుంది. శుభం అంటే ఈ సుఖం కూడా అనమాట. మనం చూసాము ఈ భక్తులు ఎప్పుడున్నా వాళ్ళు తమ భక్తికి ప్రతిఫలంగా వేరే ఏం కోరుకోరు. ఎందుకు కోరుకోరు అంటే వాళ్ళు చేస్తున్న భక్తిలోనే వారికి ఎంతో ఆనందం ఉంది కాబట్టి. సో ఇట్ బ్రింగ్స్ సో మచ్ హ్యాపీనెస్. సో దిస్ ఇస్ శుభద. సో ఫస్ట్ దీని క్లేశాగ్ని. క్లేశాగ్ని చాలా చూసాం మనము, నిన్న చూసాము, ఈ రోజు కూడా చూసాము. సో క్లేశాగ్ని, శుభద, దీస్ ఆర్ మనం చెప్పినట్టుగా ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో మనకి లిటరల్ గా చెప్పాలంటే 2 క్లాసెస్ పట్టింది, బట్ టుమారో అన్వర్డ్స్ థింగ్స్ బికమ్ వెరీ ఫాస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఎనీ క్వశ్చన్ దే కెన్ ఆన్సర్. ఐ కెన్ ఆన్సర్ వన్ క్వశ్చన్. నో, ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ 12 o'clock. సరే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వాట్సాప్ గ్రూప్ లో రాయొచ్చు, నేను సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 12 o'clock అయింది, సో ఆర్ లేట్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. భక్తి రసామృత సింధుకి జయ. శిల రూప గోస్వామి పాదకి జయ. శిల ప్రభుపాదకి జయ. సమవేత భక్త వృందకి జయ. నితాయ గౌర్ ప్రేమానందే.